సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. యో నిత్యమచ్యుతపదాం భుజయుగ్మరుక్మాం వ్యామోహతస్తదితరాణి తృణాయమీని అస్మద్గురోర్భగవతోస్యదయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఆనందైకః ప్రసార విలసన్ అన్నస్మితాస్యం భోజాతవానోదయం. కాళజ్ఞాన విదగ్రిణిం శివకరం కాళీ సమం సద్గురుం బ్రహ్మజ్ఞానమయం నమామి హనుమత్ కాళీ ప్రసాదాహ్వయం. శ్రీకృష్ణ యద్భూషణ నరసఖ శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్రవంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తి హరణ నిర్వాణ సంధాయక నీకు మృక్కద త్రుంపవీ భవలతల్ నిత్యానుకంపానిధి. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. అతిరహస్యం వైన హరిజన్మ కదనంబు మనుజుడెవడే పురేపు తన భక్తితోడ పరవిన సంసార దుఃఖరాశి వాసి తొలగిపోవు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రియ భగవద్బంధువులారా, సద్గురుదేవుల పరమ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో గురువేవుడు శ్రీకృష్ణ జన్మాష్టమి పంచాంగ పరీక్ష సత్సంగ సమావేశ కార్యక్రమాల్లో మనం చిత్త చివరి రోజు కార్యక్రమంలోకి వచ్చేసాం. ఈరోజున ఉదయం స్వామివారి యొక్క ఆరు గుణాల గురించి ప్రస్తావన చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేశాం. దానిలో కృష్ణుడుకునేటువంటి ఆరు గుణాలు ఏమిటి అంటే, మొట్టమొదటిది సమగ్రమైనటువంటి ఐశ్వర్యం. ఐశ్వర్యము అంటే ఒక రెండు లక్షణాలు చెప్పుకున్నాం. భగవంతుడి యొక్క ఐశ్వర్యము అంటే ఆయన యొక్క ఈశ్వర భావం, రెండవది శాసనాశక్తి. అంటే మనకి ఈ భగవంతుడి యొక్క ఈశ్వర భావం అంటే సర్వవ్యాపకత్వం. మనకి ఈరోజున ఉదయం కమలానంద భారతీ స్వామి వారు ఒక విషయాన్ని ప్రస్తావన చేశారు. రష్యా నుంచి వచ్చినటువంటి ఇంజనీర్లు మన దేశం నుంచి వెడుతూ వెడుతూ ఉంటే అక్కడ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది, పత్రికా విలేకరుల సమావేశం. దానిలో వారు అడిగారు, మీరు ఇన్ని దేశాలు పర్యటిస్తున్నారు కదా, మా దేశం నుంచి మీరేం నేర్చుకున్నారు అని అడిగితే అక్కడ స్వామి ఒక విషయం చెప్పారు. మీరు అడిగిన దానికైతే నేను చెప్పలేను కానీ మేము ఒకటి చెప్తాం. ఏమిటంటే, ఇంత సృష్టిని నడిపిస్తోన్నది ఒక భగవంతుడనే ఒక శక్తి ఉందని మాత్రం మేము తెలుసుకున్నాము అని. విచిత్రం ఏమిటంటే, మన సనాతనమైనటువంటి ధర్మము, సనాతనమైనటువంటి సాంప్రదాయాల విషయం ఎవరో దేశస్థులు వచ్చి చెప్తే కానీ మన రుచి మనకు తెలియడం లేదు. అది పెద్ద విశేషం. అక్కడ వారు ఏం చెప్పారంటే, ఇదంతా ఏదో ఒక శక్తి మీద ఆధారపడి ఉంది అన్నారు అక్కడ. కానీ మన ప్రహ్లాదుడు ఏమన్నాడు, అసలు ఉన్నదే భగవశక్తి, రెండవది ఉంటే కదా అన్నాడు ఆయన. ఇందు గలడందు లేడని సందేహంబు వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే. తేలిగ్గా లభ్యమయ్యేటువంటి గొప్ప వస్తువు ఏదైనా సరే మనం దాని విలువ కట్టలేమటండి, విలువ కట్టలేము. అంటే కట్టం మనకు చేత కాదు, శ్రేష్టమైన వస్తువే కావచ్చు కాక. ఎక్కడో ఈ మధ్య కొన్ని న్యూస్లో చూస్తే ఒకళ్ళింట్లోనటండి ఒక పేపర్ వెయిట్గా పెట్టేటువంటి ఒక రాయి, పురాతన నుంచి ఒక రాయి, అది వాళ్ళ తాతగారు పేపర్ వెయిట్గా వాడుకున్నారు, వాళ్ళ మనవడు పేపర్ వెయిట్గా వాడుతున్నాడు. తర్వాత వాళ్ళ తాతకి మనవడికి మధ్య తండ్రి ఉంటాడు కదా, ఆ తండ్రి కూడా పేపర్లు గాలికి ఎగిరిపోకుండా ఒక రాయిగా పెట్టుకొని అలాగే మూడు తరాల నుంచి వాడుతున్నారు. అది ఎప్పుడు వచ్చిందో తెలియదు. వాళ్ళ తాతగారు వాడారు, తండ్రి గారు వాడారు, ఇప్పుడు మనవడు వాడుతున్నాడు. అదే ఒక వ్యక్తి వచ్చి అక్కడ రాయిని పరిశీలించి చూస్తే ఇదేమిటయ్యా దీన్ని పేపర్ వెయిట్గా వాడుతున్నారు, ఇది చాలా గొప్ప రాయి కదా, ఇది గొప్ప మణి, గొప్పదైనటువంటి వజ్రం, దీన్నేమిటి మీరు పేపర్ వెయిట్గా వాడుతున్నారంటే వాళ్ళకి ఆ గొప్పదనం తెలియలేదు. ఎవరో వచ్చి చెప్పాల్సి వచ్చింది. అంటే మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువే, మనం నిరంతరం చూసేదే, మన ఎదురుగా ఉన్నదే, కానీ ఎవరో వచ్చి చెప్తే కానీ మనకు తెలియటం లేదు. మన సనాతన వైదిక ధర్మ సాంప్రదాయం కూడా అలాగే ఉంది ఈ రోజున. అది ఎవరో వచ్చి చెప్పాలి. సిపి బ్రౌన్ గారు వచ్చిందాగా వేమన పద్యాల విషయం మనకు తెలియదు. వేమనంతుడి గొప్ప మహానుభావుడు, వేదాంతాన్ని జ్ఞానాన్ని ఇంత తేలికైన పద్యాల్లో తెలుగులో తేడ తెలుగులో ఏమాత్రం సంస్కృత పరిచయం అక్కర్లేకపోయినా తెలుగులో ఒకసారి ఒక పద్యం చదువుకోగానే ఇంత అర్థం ఉందా అనేంతగా గొప్ప పద్యాలు. అది ఎవరో సిపి బ్రౌన్ అనే మహానుభావుడు వచ్చి చెప్తే తప్ప వేమన పద్యాల్లో ఉన్నటువంటి గొప్పదనం మాకు అర్థం కాలేదు. అలాగే ఎవరో ఒక పాశ్చాత్యులు వచ్చి మన గురించి రీసెర్చ్ చేస్తే తప్ప మన గురించి మనం తెలుసుకోలేకపోతున్నామంటే కారణం ఏమిటంటే ప్రయత్నం చేయలేకపోవడం. మన వాళ్ళు చెప్పినట్టుగా పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదన్నట్టుగా ఎక్కడి నుంచో ఎవరో వచ్చి చెప్పాలి మన వైభవాన్ని గురించి, అక్కర్లేదు కదా. దాన్ని ఏమన్నారు ఈశ్వర భావం. ఈశ్వర భావం అంటే అర్థమేమిటి, ఆయన ఏది అనుకుంటాడో అది జరిగి తీరుతుంది. సర్వే సర్వత్రా అన్నింటా నిండి ఉండడమే దాని యొక్క లక్షణం. అది ఒకదానిలో ఉంది, ఒకదానిలో లేదు కాదు. ప్రహ్లాదుడు చెప్పినట్టుగా అదే చెట్టులోనే ఉండి పుట్టలో లేనిది కాదు, పుట్టలో ఉండి చెట్టులో లేకుండా ఉండేది కాదు, ఈ రెంటిలో ఉండి ఇంకో దానిలో లేనిది కాదు, అసలు ఉన్నదే ఈశ్వరుడు. ఈశ్వరుడు ఉన్నాడు అంటే మళ్ళీ దానికంటే వేరే ఉంటుంది. అసలు ఉన్నది ఈశ్వరుడే, ఇక రెండవది లేదు అక్కడ. కాబట్టి రెండవది లేదు, ఉన్నది బ్రహ్మమే, ఉన్నది ఈశ్వరుడే. ఆ ఈశ్వర భావాన్ని మనకు ఎరుక చేసినటువంటి అవతారం ఏమిటి అంటే కృష్ణ అవతారం. ఒక ఇంటిలో ఆడు ఒకచోట పాడు, ఒకచోట తిట్టు ఒకచోట నవ్వు, ఇన్ని రకాలుగా ఒకే భగవంతుడు ఇన్ని ఇళ్లలో చొరబడ్డాడు. విచిత్రం ఏమిటంటే నారదుల వారు ఇళ్లలో ఉన్నటువంటి కృష్ణుణ్ణే చూశాడే కానీ వేరుగా కనబడుతున్న గోపికల్ని చూడలేదు ఆయన. మనమేం చూస్తున్నామంటే కృష్ణుణ్ణి వదిలిపెట్టి గోపికల్ని చూస్తున్నాం, అదే బంధనానికి కారణమైపోతుంది. అయ్యో ఇంతమంది గోపికలు ఉన్నారే, ఇంతమంది గోపికల ఇళ్లలో కృష్ణుడు వెళ్ళాడే అనుకుంటున్నా కానీ ఉన్న ఒక్క కృష్ణుడు ఇంతమందిగా ఎలా అయ్యాడు, అసలు ఉన్నది ఒక్కడేనా? ఈ విచారణలోకి వెడితే నారద దృష్టి కావాలి మనకి. నారద దృష్టి వేరు, నరదృష్టి వేరు. నారద దృష్టి ఎలాంటిదంటే జగత్తులో జగన్నాథుణ్ణి దర్శించి ఉన్నది జగన్నాథుడే అని గుర్తించినటువంటి దృష్టి నారదుడిది. మరి నరదృష్టి ఎలా ఉంటుంది అంటే జగత్తుని చూస్తాడే కానీ ఇది నారాయణుడి కంటే వేరుగా ఉంది, ఇది నారాయణుడు కాదు అనేటువంటి దృష్టితో చూస్తాడు. ఇది ప్రతిదీ కూడా నేనేదో అనుభవించడానికి వచ్చింది అనుకుంటాడు వీడు. అంతేగాని ఇది కూడా ఈశ్వరుడు అనేటువంటి భావన కలగదు. అటువంటి భావన ఆరూఢం కావాలంటే భగవంతుడు యొక్క ఈశ్వర లక్షణాన్ని అంటే సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ భగవత్తత్వాన్ని గుర్తించగలగాలి. ఆ ఈశ్వర భావం దేనిలో ప్రకటితమవుతోంది? కృష్ణావతారంలో ప్రకటితమైంది. కారణమేమిటి? తాను ఈశ్వరుణ్ణి అని పుట్టిన దగ్గర నుండి రుజువులతో సహా నిరూపణ చేశాడు పరమాత్మ. పుట్టి పుట్టగానే ఎవరైనా పాలిస్తే తాగుతారే కానీ విషమిస్తే తాగుతాననేవారు ఉన్నారా? ఎవరైనా విషమిస్తానంటే మనం ఇంటికి వెళ్ళామండి, ఎవరికెళ్ళకు ఒకళ్ళు ఇంటికి వెళ్ళాం, ఉండండి రాకరాకొచ్చారు ఒకప్పుడు విషమిస్తానన్నారనుకోండి, మీరు వాళ్ళ ఇంట్లో ఉంటారా? ఒక కప్పు టీ ఇస్తాము, కప్పు కాఫీ ఇస్తాము అంటే వాళ్ళు ఇంట్లో ఉంటారు కానీ ఉండండి రాకరాకొచ్చారు కప్పు విషం తీసుకుపోదురు కానీ అన్నారనుకోండి, నీకు ఒక నమస్కారం, నీ విషయానికి ఒక నమస్కారం, ఇక బుద్ధి ఉన్నంతవరకు ఇంటికి రానంటారు, అంతే కదా. అలాగే మొట్టమొదటిసారి పరమాత్మకి విషం ఇవ్వాలని ప్రయత్నం చేసింది పూతన. ఆ పూతన యొక్క సంహారంతోనే పరమాత్మ దుష్ట సంహారం మొదలుపెట్టాడు. అందుకే దుర్జనవద ప్రారంభకుం డింభకుం అన్నాడు పూతన మాచ్యులు వారు. ఎవరడా బాలుడు దుర్జనవద ప్రారంభకుడు అంటే మొట్టమొదటి రాక్షసుడు ఎలా ప్రవేశిస్తాడంటే తనది కాని రూపాన్ని వేసుకొని వచ్చేవాడే అసురుడు. వాస్తవ రూపాన్ని మరుగుపరుచుకొని వచ్చేదే అసురత్వం. వాస్తవంగా ఉండేటువంటి ఈశ్వర భావాన్ని దర్శింపనివ్వక, ఈశ్వర దర్శనం కలగనివ్వక తాను వేరు భగవంతుడు వేరనేటువంటిది ఏ భావన అయితే కలిగిస్తుందో అదే అజ్ఞానం, అదే అవిద్య, అదే పోతన, ఇదే మొట్టమొదటిసారి ప్రవేశిస్తుంది. అందుకే మనం భగవంతుడిని కోరుకునేటప్పుడు ఒకటి నిశ్చయంగా కోరుకోవాలి అని మనం నిన్నటి రోజున చెప్పుకున్నాం. స్వామి నాకేం అక్కర్లేదయ్యా, నాకు ఒక విషయం కావాలి, నాకు కొంతమంది భక్తుల పైన నువ్వు చూపించినటువంటి ప్రేమ కావాలి అని మనం మొన్నటి రోజున ఒక విషయాన్ని చెప్పుకున్నాం. ఏది? అరయన్ శంతనుపుత్రుపై, విదురుపై, అక్రూరుపై, కుబ్జుపై, నరుపై, ద్రౌపదిపై, కుచేలునిపైన, నందవ్రజ శ్రేణిపై, బరగన్ కల్గు భవత్కృపారసంబు నాపై కొంతరానిమ్ము నీ చరణాబ్జములే నమ్మినాను కృష్ణ జగదీశ భక్తప్రియ. దీనిలో మొట్టమొదటి వారు ఎవరండి? శంతన మహారాజు కుమారుడు భీష్మ పితామహులు. భీష్మ పితామహులు వారికి కలిగినటువంటి ఆనందం మనం ఉదయం చెప్పుకున్నాం కొంత భీష్మాచార్యులు వారి గురించి. ఆయన తన జీవితంలో ఏవి ఎదురైనా తొణకలేదు, ప్రతిదానికి భగవంతుడే నాకు దిక్కని ఆయననే శరణు వేడాడు ఆయన. ఒకవేళ కౌరవపక్షాలు ఉంటే ఉండొచ్చుగాక, కానీ శరీరం మాత్రమే కౌరవపక్షానికి అప్పచెప్పి మనస్సు మాధవుడి వైపున మరల్చినటువంటి వాడు భీష్మాచార్యులు వారు. ఇప్పుడున్న ఈ కలియుగ పరిస్థితుల్లో భీష్మాచార్యులు వారు మనకు బాగా ఆదర్శం. లోకంలో అంటూ ఉంటారు కదా, ప్రపంచమంతా చెడిపోయిందండి. వృద్ధున వారు కూడా చెప్పారు, స్వామి ప్రపంచమేమి చెడిపోలేదయ్యా, ఉన్నది ఉన్నట్టుగానే ఉంది, మంచు చల్లగానే ఉంటుంది, ఎండ వేడిగానే ఉంటుంది, ఋతువులు ఆరుగానే ఉన్నాయి, కాలాలు మూడుగానే ఉన్నాయి, ఇవన్నీ మామూలుగానే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మన బుద్ధులలో విషం చొరబడిందో, విషయము విషము ఈ రెండు, అసలు చొరబడకూడని విషయమే విషం. విషం ఏం చేస్తుంది? ఆ జన్మకు చంపేస్తుంది. విషయాలు ఏం చేస్తాయి? జన్మ జన్మలో వెంటబడతాయి. విషం ఆ జన్మలోనే చంపేస్తుంది. ఈ జన్మలో విషం తాగామండి, చనిపోయాం. వచ్చే జన్మలో విషం తాగలేదు, మనల్ని విషం ఏం చేయలేదు. ఈ జన్మతో సరి, విషం యొక్క ప్రభావం ఈ జన్మతో సరిపోతుంది. కానీ విషయాల ప్రభావము కామం చేరింది, బ్రహ్మలోకం నుండి కింద పడితే గిలగిలా కొట్టుకుని మళ్ళీ ఇంకో జన్మకు వచ్చాడు మహావిష్ణుడు శంతన మహారాజుగా. జన్మ పట్టింది. అలాగే మహర్షుల ఆశ్రమం వెళ్ళాడు, చేయకూడని పని చేశాడు ప్రభాసుడు, ఏమయ్యాడు? మళ్ళీ ఒక జన్మకు వచ్చాడు భీష్మాచార్యులు వారిలాగా. ఆయనే దేవవ్రతుడిగా, గాంగేయుడిలాగా, శాంతనవుడిగా ఎన్ని పేర్లు వచ్చాయో చూడండి. ఆయనకి నామకరణాలు మారాయి. కారణమేమిటి అంటే మహాత్ముల ప్రదేశంలో చేయకూడని పని చేయడం, వశిష్ఠుడి ఆశ్రమానికి వచ్చి ఆయన గోవునే పట్టుకెళ్లాలనే బుద్ధి కలగడం, బుద్ధి కలగడమే కాదు దాని కార్యరూపం దాల్చడం, ఆయన అనుమతి లేకుండా గోవుని తీసుకెళ్లాలనే ప్రయత్నం జరగడం, ఇది ఆయనకు శాపమై మళ్ళీ జన్మకు కారణమైంది. ఇప్పుడు విషయం ఏం చేసింది? అంత వసువుని మళ్ళీ భూలోకంలో పడేలా చేసింది. అంటే విషయము ప్రమాదకరం. విషమేముందండి, ఈ జన్మలోనే పోతుంది ప్రాణం. కాబట్టి విషయాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనేటువంటి విషయాలు చాలా ప్రమాదకరం. నువ్వు ఏ స్థితిలో అయినైనా ఉండొచ్చుగాక, కానీ భగవంతుడి యందు మనస్సు మరలకుండా ఉండే స్థితిలో నీవు నిలబడాలి. విభీషణుడు అంటాడు కదా రామాయణంలో, రామచంద్రమూర్తుల వారి యొక్క ఆయనకి మనకి లంకలో కనపడేటువంటి భక్తుడిలో విభీషణులు వారు ఒకరు. ఆయన వరాలు కోరేటప్పుడు బ్రహ్మగారు తడబాటు పడ్డాడు. ఆయనే బ్రహ్మంతుడి వాడు, కాస్త వీళ్ళకి వరాలు ఇచ్చేటప్పుడు ఆయనకే ఒక బెదిరొచ్చేసింది. అయ్యో రావణాసురుడేంటి ఇలాంటి వరాలు కోరాడు, కుంభకర్ణుడు అలాంటి వరం కోరాడు, ఇప్పుడు విభీషణుడు ఏ వరం కోరతాడో అనుకుంటూ వెళ్ళి నిలబడితే ఆయన వెంటనే అన్నాడు, అయ్యా నువ్వేం బెంగపడక్కర్లేదు, నాకు ఒక వరం ఇవ్వండి. చాలా గొప్ప వరం కోరుకున్నాడు ఆయన. నా అన్నల మధ్య నేను ఉండాలి గనక, మా అన్నలు దుష్టబుద్ధి కలిగిన వారు గనక, వాళ్ళలో ఏ కోరిక ఎప్పుడు బయలుదేరి ధర్మాత్ముడైనటువంటి వారిని పీడించాలనే బుద్ధి బయలుదేరుతుందో తెలియదు గనక, ఇటువంటి ఇద్దరి మధ్యన నేను ఉండాలి గనక, ఎప్పుడైనా వాళ్ళ వైపున మనస్సు పొరలి అధర్మం వైపునటువంటి మనస్సు ఆ వైపున వెళ్ళడానికి ఆస్కారం ఉంది గనక, ఎట్టి పరిస్థితుల్లో కూడా నా మనస్సు ధర్మమునందు చ్యుతము కాకుండా ధర్మమునందే నిలబడేటట్లుగా నాకు వరాన్ని ప్రసాదించండి, ఆ ఒక్కటి చాలని కోరుకున్నాడు విభీషణుడు. ఆయన పట్టుకున్న ధర్మమే ఆఖరుకు రామపాదాల దగ్గరికి చేర్చింది. అంటే మనకు పురాణాలు ఏం చెప్తున్నాయి? ధర్మాన్ని మీరు పట్టుకోండి, దైవం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడు. ఎప్పుడు మీరు ధర్మాన్ని విడిచిపెట్టి దైవాన్ని పట్టుకుంటారో, దైవము ధర్మాన్ని పట్టుకోకుండా మీకు దగ్గరకు చేరనే చేరడు. నువ్వు ధర్మం పట్టుకుంటేనే దైవం అంతటి వాడు కూడా చేరతాడు. ఎందుకంటే ధర్మము భగవంతుడు ప్రతిష్ఠ చేయాలనుకుంది గనక. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆయన అవతారం ఎందుకు ధరిస్తున్నాడు? ధర్మ సంస్థాపనార్థాయ. ఏ ధర్మానికి గ్లాని జరిగి అధర్మం పెచ్చుమీరుతోందో ఆ ధర్మం మళ్ళీ సుస్థిరం చేయడం కోసం, సుప్రతిష్ఠితం చేయడం కోసం ఆయన అవతారానికి వస్తున్నాడు. కాబట్టి అటువంటి భగవంతుడు యొక్క ఈశ్వర భావం అనేటువంటిది కృష్ణావతారంలో చాలా చక్కగా కనబడుతోంది. మీకు ఉదయం చెప్పాను పంచభూతాల గురించి. దానిలో వ్యోమాసురుడనేవాడు ఆకాశ రూపంలో వచ్చాడు. ఆకాశ రూపంలో వచ్చిన వాడిని భగవంతుడు సంహారం చేశాడా లేదా? తర్వాత తృణావృత్తుడు వచ్చాడు. కన్నులు తెరవని కడు చిన్ని పాపడై దానవి చను బాలు త్రావి చంపే మూడవ నెల నాడు ముద్దుల బాలుడై కోపించి ఏడాది కుర్రడై ఎగసి తృణావర్తు మెడబట్టుకుని కూల్చి మృతుని చేసి తన్ని వెన్నెలకై తనుతో రోలగట్టిన కొమరుడై మద్దుల కూలనేర్చి పశుల క్రేపులగాచు చుబకుని చీరే వెలగతో వైద్య దైత్యుని వ్రేసి గడసే సబలుడై కరదైత్యుని సంహరించే ఇతడు కేవల మనుజుడే ఎంచి చూడా. గోపికలు ఆయన భాగవత తత్వంలో ఆయన చేసిన లీలలు తలుచుకున్నారండి. అయితే భగవంతుడు ఉన్నప్పుడు గుర్తించిన వారి కంటే కూడా ఆయన అంతర్ధానమై వెళ్ళిపోయిన తర్వాత, మధురానగరానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన గురించి ఆలోచించడం చాలా ఎక్కువ చేశారు గోపికలు. వాళ్ళు అనుకున్నారు ఉన్నంతకాలం గుర్తించలేకపోయామే, వెళ్ళిన తర్వాత మననం చేసుకోవడం మనకి ఒక అవకాశం దొరికింది. అందుకే ఎడబాటు కూడా సాధకుడికి ఒక సాధనే. ఎడబాటు కూడా భగవంతుడికి భక్తుడికి మధ్య ఉండేటువంటి ఎడబాటు కూడా అది కూడా ఒక సాధనాకాలమే. మాటి మాటికి గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఏమంటే ఇంట్లో ఉన్న వస్తువు ఎదురుగా ఉన్నంత వరకు దాని గొప్పదనం మనకు తెలియదు. ఒక్కరోజు చాకు కానీ కత్తిపీట కానీ కనపడలేదు అనుకోండి, ఆ సమయంలో దాని విలువ ఏమిటో తెలుస్తుంది. మాటి మాటికి మనకు అడ్డుపడుతూ ఉంటే కత్తిపీట ఏంటి ఇక్కడ పడేశారు అని దాని విలువ తెలియదు. అదే ఒక గంట రెండు గంటలు కనపడలేదు అనుకోండి, అంతెందుకండి? కలదోడు పెట్టుకుంటే కానీ అక్షరాలు కనపడని వాళ్ళకి దాన్ని ఇలా పెట్టుకుంటే దాని విలువ తెలియదు. బాగా ఉపన్యాసం వచ్చే సమయానికి, సమయానికి 5 నిమిషాలు ఉందనగా కలదోడు ఎక్కడ పెట్టానో గుర్తు రాకపోతే దాని విలువ తెలుస్తుంది. బాబోయ్ ఒక 5 కొబ్బరికాయలు కొడతాను, ఆ కలదోడు ఎక్కడుందో ఇప్పుడు కనబడుగాక. మనకు ఎదురుగా ఉన్నంతసేపు దాని విలువ తెలియదు. ఎందుకని అంటే ఆ విలువని భగవంతుడు మనకి, అంతే భగవంతుడు కూడా అంతే. వాళ్ళందరూ ఆలోచించారు, అయ్యో ఎంత పరమాత్మ, ఎలాంటి వాడయ్యా పిల్లాడు, మనల్ని మానవుడిగా ఎంచుకున్నామే కృష్ణయ్యని, కానీ మానవ మాత్రుడు కాదు సుమా, లీలలనే చూస్తున్నాం కదా ఇటువంటి వాడు. మరి రెండవ లీల ఏం చేశాడు పరమాత్మ అంటే, అక్కడ చక్కగా మనకి ఆకాశం నుండి వచ్చింది వాయువు. వాయువు రూపంలో వచ్చిన వాడెవరు? తృణావర్తుడు. ఈ తృణావర్తుడు అనేవాడు పోతన వెళ్ళిపోగానే శకటాసురుని కోలదన్నగానే తృణావర్తుడు అనేవాడు వచ్చాడండి. మనకు భాగవతంలో ఏం చెప్పారంటే అవిద్య తొలగాలి, అవిద్య తొలగితేనే మొట్టమొదటి సంహారం పూతన. పూత అంటే జ్ఞానము, నా అంటే కానిది, వాసనాస్వరూపం అవిద్యాస్వరూపమే పూతన. పూతన ఏం చేస్తుంది? తన రూపాన్ని మార్చుకుంటుంది, తనని తాను మార్చుకుంటుంది, లేని రూపాన్ని తెచ్చుకుంటుంది, భగవంతుడిని పట్ల మనకు విముఖత కలిగింపజేస్తుంది, భగవంతుడి కంటే ఇదే అందంగా ఉంది అని భ్రమింపజేస్తుంది, భగవంతుడిని విడిచిపెట్టి దీన్ని కోరేలా చేస్తుంది, భాగవతుల్ని సైతం మారు మాట్లాడనివ్వకుండా చేస్తుంది, అది మాయా. పూతలు వచ్చినప్పుడు ఏం చేశారండి గోకులంలో? ఎవరూ మాట్లాడలేదు. పైగా మమ్మల్ని బ్రతికించడానికి లక్ష్మీదేవే ఈ రూపంతో వచ్చింది కాబోలని పూతనని చూసి నోట మాట రాక ఎక్కడ మళ్ళీ నోరు తెరిస్తే ఈ లక్ష్మి వెళ్ళిపోతుందేమోనని ఎవరూ మాట్లాడలేదు. ఆ సరాసరి వచ్చేసింది అందమైనటువంటి రూపం, విశాలమైనటువంటి కన్నులు, ఎత్తుగా ఉన్నటువంటి హృదయం, మెళ్ళో ఉన్నటువంటి హారాలు, చక్కగా కట్టుకున్నటువంటి చీర, నడుము పెట్టుకున్నటువంటి వడ్డాణం, మెడలో హారాల యొక్క తలతలలు, చెవులుకున్నటువంటి చెక్కిళ్ళ యొక్క బంగారుదనం, ఈ చెక్కిళ్ళ మీద కదలాడుతూ అంత నునుపుదేనని చెక్కిళ్ళ మీద అది బంగారమా అనిపించేంతగా కనిపిస్తున్నటువంటి తలుపు బెళుకులు, ఆడవాళ్ళని సైతం మోహింపజేసి మమ్మల్ని బ్రతికింపజేయడం కోసం ఈ లక్ష్మీదేవి ఈ రూపంతో వచ్చిందేమో అన్నట్టుగా వాళ్ళందరూ మ్రాన్ పడిపోయారు. ఎవరికి నోట మాట రాలేదు. చక్కగా పర్యాంకం మధ్య దగ్గరికి ఆడుకుంటున్న పిల్లాడి దగ్గరికి వెళ్ళింది. ఆయన ఒళ్ళోకి తీసుకుంటూ అన్నది కదా, నీకు పాలు త్రాగించేవారు లేరా, నీకు పాలు త్రాపడానికే నేను ఇదిగో ఇలా వచ్చాను, ఈ రూపంతో వచ్చాను, ఈ రోజున నా జన్మ సఫలమగుగాక, ఈ వేషం వేసినందుకు నా జన్మ సఫలమగుగాక, నీకు కూడా ఒక సఫలత కలుగుగాక, ఇక మీదట నీ రూపము మారిపోవుగాక, నీ పేరు మారిపోవుగాక. అలాగే చేసింది పూతనా జీవిత హరాయ నమః, ఒక పేరు తెచ్చిపెట్టింది ఆయనకి. పూతనా జీవిత హరాయ నమలో పూతన చంపకపోతే ఆ పేరు ఎక్కడిది ఆయనకి? ఆ పేరు తెచ్చిపెట్టింది ఎవరు? పూతన. ఎప్పుడైతే అవిద్య అనేటువంటిది వెళ్ళిపోతుందో అప్పుడే జీవిత రథం ఒక బాటలోకి వస్తుంది. వాడే శకటాసురుడు. ముందు అవిద్య తొలగకపోతే మనమేమిటనే విచారణ రాదు. ముందు తొలగాల్సింది పోతనే. ఆ పోతని చేసి అక్కడికి వెళ్ళి కృష్ణుడిని ఒళ్ళోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే మొట్టమొదటిగా ఒళ్ళు తెలిసి గతుక్కుమన్న వారు ఎవరంటే రోహిణి, యశోద. అంటే మాయ అంత గాఢంగా గోకులంలో ప్రవేశిస్తే మేల్కొనడానికి ఒక లక్షణం కావాలండి, భగవంతుడితో విడదీయరాని అనుబంధం కావాలి. భగవంతుడితో విడదీయరాని అనుబంధం ఉన్న వాళ్ళే వాళ్ళని మాయ పట్టినట్టుగా అనిపించినా ముందు ఆ మాయలో నుంచి తేరుకునేది వారే. అందుకని యశోదారోహిణులు మాత్రమే మాట్లాడారే కాని మిగతా వాళ్ళంతా మ్రాన్ పడిపోయారు. అయ్యో ఎక్కడ మాట్లాడితే ఇవిడు మళ్ళీ వెళ్ళిపోతుందేమో అని వాళ్ళు ఎవరు మాట్లాడలేరు. ఆవిడంది, అమ్మా మా పిల్లాడిని ముట్టుకోకమ్మా, మా పిల్లాడు ఇంకో స్తన్యాన్ని తీసుకోవడానికి ఇష్టపడమ్మా, మా పిల్లాడి మాటలు మా పిల్లాడి దగ్గరికి వెళ్ళొద్దమ్మా అంటుంటే వీళ్ళ మాటలు వినిపించుకోలేదండి. ఇక్కడ పోతన ఒక రకంగా సాధనలో ఆదర్శం. పోతన సాధనలో ఆదర్శం. ఎలా ఆదర్శమో చెప్పారు పోతన మాచ్యుల వారు. అది దేహాన్ని చూసుకున్నది కృష్ణుడి కోసం. ఇంత రూపాన్ని ఎందుకోసం మార్చుకుందండి? భగవంతుడి కోసం. ఆయనకు స్తన్యం ఇవ్వడానికి మార్చుకుంది. మార్చుకున్న తర్వాత ఇంకోటండి, ఏకాగ్రత. ఎంత ఏకాగ్రత అంటే పోతనకి లోకంలో ఎవరైనా తెలియని వాళ్ళు ఇంట్లోకి వెడితే అంత స్వతంత్రంగా వెళ్ళగలమా అండి? ఎవరో తెలియని వాళ్ళు మనల్ని పిలిచారండి ఒకసారి మా ఇంట్లోకి రండి అని. ఏదో స్వతంత్రం ఉన్న వాళ్ళలాగా వెళ్ళిపోతూ ఉంటే ఏది ఎక్కడ ఉంటుందో నాకేం తెలుస్తుంది? పైగా దాన్ని ఏమంటారంటే, ఈయన్ని అనవసరంగా రమ్మన్నాను, ఇంట్లోకి ఏదో పెద్ద స్వతంత్రం ఉన్నలాగా వెళ్ళిపోతున్నాడు, రెండోసారి అయితే పిలవకూడదు అనుకుంటారా? అనుకోరా? ఒక ఇంట్లోకి వెళ్ళాలంటే కాస్త బెరుకుంటుంది. మనది కాని ఇంట్లోకి వెడితే మనకు బెరుకుంటుంది. కానీ ఇక్కడ పోతనకి బెరుకు లేదండి. ఎందుకని? వెళ్ళేది పరమాత్మ సన్నిధానానికి గనక నాకు బెరుకేమిటి? అక్కడ బిడియం వదిలేసింది. అంటే దేహాభిమానం, నేను పోతనని, నేను వేషం వేశాను అనే భావన లేదు. నేను క్రొత్తదానిని, వీళ్ళందరికీ నేను సమాధానం చెప్పాలి, ఈ భావన లేదండి పోతనకి. సరాసరి వెళ్ళిపోయింది అక్కడ. అంటే అది ఎంత ఏకాగ్రత? పరమాత్మ మీదే దృష్టి పెట్టింది. పక్కన మాటలేమి పట్టించుకోలేదు ఆవిడ. వీళ్ళందరినీ త్రోసిపుచ్చింది. ఆయన ఏకైక లక్ష్యంగా పెట్టుకుంది. వీటన్నింటినీ కాదని అక్కడికి చేరింది. అవరోధాన్ని సానుకూలం చేసుకోవడం కూడా సాధనలో భాగమే. అవరోధాన్ని తొయ్యడం కూడా భాగమేనండి. ఈత కొట్టాలనేవాడు నీళ్లను వెనక్కి నెట్టాల్సిందే. నీళ్లను వెనక్కి నెట్టిన వాడే ముందుకు వెళ్ళగలుగుతాడు నీళ్లలో. సంసార సాగరంలో కాని విషయాన్ని వెనక్కి తొయ్యాల్సిందే. కాని విషయాన్ని వెనక్కి తోస్తేనే సాధనలో ముందుకు పోతాడు. అలాగే పూతను కూడా ఏం చేసింది? వీళ్ళందరినీ ఎవరిని పట్టించుకోలేదు ఆవిడ. అసలు ఉన్నది నా ప్రభువు నేనే. భక్తిలో ఎటువంటి స్థితిని పొందాలో రాక్షసి అయినా కానీ ఆవిడ మనకి చూపించింది. అసలు ఉన్నది నేను నా ప్రభు ఇద్దరమే. ఏమండి, మనకి ఎక్కడో సినిమాల పాట వినపడుతుంది, జగతిన ఉన్నది మనమిద్దరమే అనుకుని హత్తుకు పోతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. ఈ సినిమా పాటే కానీ అక్కడ ఆధ్యాత్మికంగా వచ్చేటప్పటికీ జగతిన ఉన్నది మనమిద్దరమే, నీకు నాకు నిర్ణయం అయ్యా, నీకు నాకే, నువ్వు నేనే ఉంది. ఇంకా అది చెప్పాలంటే అసలు నేను కూడా నువ్వేనయ్యా, ఉన్నది నువ్వు నేను. ఇది ఒక రకంగా, ఇక మిగతాది ఏం లేదు. కానీ ఇంకోటి ఏంటి, అసలు ఉన్నది నీవే, ఇక నేనెక్కడున్నాను? ఆ నేను అనే దానికి కూడా పర్యాయ పదంలో అర్థం నీవే. ఎందుకంటే ఆ స్థితి ఎంత అద్భుతంగా ఉంటుందండి. వీళ్ళందరినీ కాదనేవిడ ఏకాగ్రతగా వెళ్ళిపోయింది అక్కడికి. ఇంకోటేంటి, యశోదారోహిణుల మాట కూడా వినిపించుకోలేదు ఆవిడ. చెప్పుడు మాటలు విని చెడిపోకుమన్నది. ఏమండి, ఇక్కడ పోతన కూడా ఆయన్ని చేరే క్రమంలో ఈ మాటలే వినిపించుకోలేదు. అంటే అక్కడ దృష్టిలో ఎవరున్నారు? ఒక కన్నయ్య ఒక్కడే, కృష్ణయ్య ఒక్కడే, పర్యాంకం మధ్యలో ఆడుకుంటున్న పిల్లాడు ఆయన ఒక్కడే. నా లక్ష్యం అదొక్కటే. ఈ వేషము, ఈ దేహము, ఈ కర్మ, ఈ క్రియ, ఇవన్నీ కూడా సఫలమయ్యేటువంటి రోజు ఇది, భలే మంచి రోజు. ఏమండి, ఇంతకంటే మంచి రోజు ఏముంది చెప్పండి? అందుకని నారాయణ దగ్గరికి చేరిపోయింది. చేరిపోయి ఇలా ఒళ్ళోకి తీసుకొని, చనుగు నీకు కుడిపెడి వారలు లేరు, ఎవయానికి స్తన్యమిచ్చేవాళ్ళు ఎవరూ లేరా, నేను ఇస్తాను అని ఒళ్ళోకి తీసేసుకుంది ఆవిడ. చక్కగా ఆయన కూడా ఆ వక్షస్థలాన్ని, ఆ తల్లి ఎలాగైతే యశోదమ్మ దగ్గర స్తన్యం స్వీకరించేటప్పుడు ఆయన ఏ భావనతో వెళ్ళాడో అదే భావనతో ఆవిడ చేతుల్లో కూడా వెళ్ళాడు. ఆయన అనుకుడు ఆయన అటండి కళ్ళు మూసుకున్నాడట స్వామివారు రాగానే కళ్ళెందుకు మూసుకున్నాడు అన్నదానికి వ్యాఖ్యానం చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఏమండి పరమాత్మ కళ్ళెందుకు మూసుకున్నాడో మనకేం తెలుస్తుంది? మనం మూసుకున్నామంటేనే నానా అర్థాలు వస్తాయి. ఆయన కళ్ళు మూసాడంటే ఇంకెన్నో అర్థాలు వస్తాయి. దానిలో ఒక అర్థం ఏమిటి? తన ఫ్రెండ్ అయినటువంటి ఈశ్వరుడికి అప్లికేషన్ పెడుతున్నాడట నారాయణుడు. అయ్యా ఇది నేను తీసుకోవాల్సిన పదార్థం కాదు, నాకు పాల సముద్రం పరిచయమే కానీ విష సముద్రం నాకు పరిచయం లేదు, పాల సముద్రంలో విష బొట్టు రాబోతోంది, ఈ విషం నీ కేటగిరీ కాబట్టి నువ్వు చూసుకోవాలి, పాలు నాది, ఎందుకంటే నేను పాల సముద్రం లక్ష్మీ క్షీర సముద్ర రాజతన అమ్మ ఆవిడికి సంబంధం, క్షీరోధన్వ ప్రదేశే శుచిమణివిల సత్సైకతే మౌక్తిగానం, ఇది నాకు సంబంధం కాబట్టి ఇప్పుడు పాలైతే నేను తీసుకుంటానే కానీ విషం అయితే నీ కేటగిరీ. ఏమండి ఒక కిమ్స్ హాస్పిటల్కో ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, విభాగానికి డాక్టర్ ఉంటాడు, కాని విభాగానికి వెళితే ఏమంటారు డాక్టర్ గారు, ఇది నా పరిధిలో లేదు ఇంకో చోటకు వెళ్ళాలి ఫలానా రూమ్ నెంబర్కి పో అంటారండి. అలాగే మొత్తం ఒక్కటే కానీ విభాగాలు వేరు. పాలైతే నావి కానీ విషం అయితే నీది స్వామి, ఎందుకని తీసుకున్న అనుభవం నీకుంది కనుక అనుభవం నాకు లేదు కనుక, విషగల శకునునికి విమల విషశయ్యనునికి విషభవ భవజనకునికి ఏమండి ఆ యువతి విషం కొనడం ఒక విషయమా అన్నాడు పోతున్నాం అచ్చుడు వారు. విషగడ సకుడట నారాయణుడు, విషము గడంలో పెట్టుకున్నవారు ఎవరు? పరమేశ్వరుడు. పరమేశ్వరుడు కాబట్టి ఆయన ఏది విషగడ సకుడు. విమల విషశయనునికి, విషము అంటే నీరు అని కూడా అర్థం ఉంది, ఆయన విషశయనుడు అంటే ఇంకొక అర్థం ఏమిటంటే ఆదిశేషుడి మీద పరుండేవాడు. విషభవ భవజనకుడు, విషము అంటే నీరు, దానిలో నుంచి భవ అంటే పుట్టింది, దానిలో నుంచి పుట్టింది అంటే నీళ్లలో నుంచి పుట్టింది కమలము, కమలంలో నుంచి పుట్టినవాడు బ్రహ్మ, ఆ బ్రహ్మకు జనకుడు. విష భవ భవ జనకునికి అంటే బ్రహ్మగారి తండ్రి గారండి అటువంటి ఆయనకి ఈ యువతి చను విషము కొనుట ఒక విషమే తలపడానికి తలుచుకోవడానికి ఇదే అంత పెద్ద విషయం గనక. వెంటనే స్వామివారు అంటున్నారట, ఏమయ్యా నీకు నాకు మంచి స్నేహితం, స్నేహితులు ఎక్కడైనా మధుర పదార్థాలు పంచుకుంటారు కానీ అసలైన మిత్రత్వం ఏమిటంటే చేదును కూడా పంచుకోవాలయ్యా, అది మిత్రత్వం అంటే. లోకంలో 100 రూపాయలు ఉన్నంత వరకు భుజం మీద చెయ్యేసి 100 రూపాయలు కాగానే నువ్వు నీ ఇంటికి వెళ్ళిపో, నేను నా ఇంటికి వెళ్ళిపోతాను, ఇంకెప్పుడు కలవద్దన్నట్టు ఈ ఫ్రెండ్షిప్ కాదండి వాళ్ళిద్దరిది, ఏదైనా సరే కలిసి పంచుకుంటారు. అలాగే ఆప్తమిత్రుడు నీవు, నీకు నాకు విడదీయరాని సంబంధం ఉంది, పైగా మన ఇద్దరం కూడా బావా బామరుదులం కదా, కాబట్టి బావగారు ఇగో నీ కేటగిరీ వస్తుంది విషయం నువ్వు తీసుకోవాలి అని ఈశ్వరుని ప్రార్థించడానికి కళ్ళు మూసుకున్నాడని ఒక ఆయన వ్యాఖ్యానం చెప్పారు. ఇంకొక ఆయన అన్నాడు, అందుకు కళ్ళు మూసుకోలేదయ్యా పరమాత్మ, ఆలోచిస్తున్నాడు ఈ పోతన గత జన్మ ఏమిటి, ఇదిలా ఎందుకు వచ్చింది, స్తన్యము విషం రెండూ కలిపి ఇవ్వడానికి కారణం ఏమిటి, ఒకటేమో రాక్షస లక్షణం ఒకటేమో తల్లి లక్షణం, తల్లి ఎప్పుడు రాక్షస లక్షణాలు ఉండకూడదంటారు, కుపుత్రో జాయేత కొచ్చిదపి కుమాత నభవతి అని ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు, తల్లికి ఎప్పుడు దుష్ట లక్షణాలు ఉండవంటారు, కానీ తల్లిలాగా స్తన్యమిచ్చి క్షీరమిచ్చవలసినటువంటి ఈవిడలో ఇటువంటి దుష్టత్వం ఎందుకు వచ్చింది, విషం ఇవ్వాలనే బుద్ధి ఎందుకు కలిగిందంటే ఈవిడ రత్నావళి బలిచక్రవర్తి కుమార్తె, ఆవిడ తన తండ్రి గారు దానం అడుగుతుంటే అప్పుడు చూసి ఇలాంటి పిల్లాడు నాకు కూడా కలిగితే బాగుండు కదా, ఇది గర్గభాగవతంలో ఉందండి ఈ విషయం గర్గభాగవతంలో ఉంది, పోతన భాగవతంలో లేదు. గర్గభాగవతంలో ఈ రాక్షసులు ఎవరు, వాళ్ళ పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి, రాధ ఎవరు, రాధ ఎందుకని కృష్ణుడితో అంత అనుబంధం ఉంది, ఈ విషయాలన్నీ గర్గభాగవతంలో ఉన్నాయి. కృష్ణ భగవానుడికి పేరు పెట్టాడు కదా గర్గులు వారు, వారు వ్రాసినటువంటి భాగవతం అన్నమాట అది, దానికి గర్గభాగవతం అని పేరు. ఆ గర్గభాగవతంలో చెప్పారు ఈవిడ ఏది ఆ బలిచక్రవర్తి కుమార్తె, ఆవిడ ముందుగా స్తన్యమిద్దామనుకుంది, పిల్లాన్ని తన కుమారుడిగా అనుకుంటూ భావన చేసింది, వెంటనే ఎప్పుడైతే తండ్రి తల మీద 3వ కాలు కూడా పెట్టి అతన్ని అధపాతాళానికి తీసుకెళ్లాలని ఆయన ప్రయత్నం చేశాడో అప్పుడు వెంటనే ఇతడికి పాలు కాదు విషం ఇవ్వాలని సంకల్పం చేసుకుంది. అందుకే సంకల్పమే జన్మకు కారణం, సంకల్పం శుద్ధమైనది కావాలి, శుద్ధ సంకల్పం అయి ఉండాలి. సంకల్పరహితం అయితే ఇంకా చాలా గొప్ప కేటగిరీ, ఏ సంకల్పము లేకుండా ఉండే స్థితి అంటే అది పెద్ద పెద్ద కేటగిరీ. కనీసం శుద్ధ సంకల్పం కలిగి ఉండడం, శుద్ధ సంకల్పం మంచి సంకల్పం. కానీ ఈవిడేం చేసింది, అంటే కల్మషంతో కూడినటువంటి ఓ సంకల్పం చేసుకుంది. ఆ సంకల్పానికి తగినట్టుగానే పరమాత్మ కూడా నవ్వుకున్నాడమ్మా, సంకల్పం వృధా పోదు, నువ్వు అనుకున్నట్టుగానే జన్మకొస్తావు, నువ్వు అనుకున్నట్టుగానే స్తన్యము ఇస్తావు, రెండవ మారు సంకల్పించినట్టుగా విషము ఇస్తావు, రెండు కోరికలు ఏకకాలంలో ఒకే అవతారంలో నెరవేర్చడానికి నేను ఒక జన్మనే తీసుకుంటాను, నీవు అది నెరవేరడానికి ఒక జన్మనే స్వీకరిద్దు, కానీ నువ్వు పోతనగా వస్తావు, నేను కృష్ణుడిగా వస్తాను. ఆవిడ గత జన్మని గురించి ఆలోచించాడు పరమాత్మ అని ఇంకొకళ్ళు కవి వ్యాఖ్యానం చేశారు. ఇంకొకళ్ళు అన్నారు, ఏమయ్యా ఆయనైనా గుర్తు తెచ్చుకోవడానికి మనలాగా మర్చిపోయిన వాడా, వారం రోజుల క్రితం ఏం జరిగిందని బుర్ర కొక్కోవడానికి కళ్ళు మూసుకోవడానికి అది కూడా అయి ఉండదు, ఆయన ఒకందుకు కళ్ళు మూసుకున్నాడని ఇంకొక ఆయన వ్యాఖ్యానం చేశాడు. ఏమిటడా కళ్ళు మూసుకోవడంలో ఉండే అర్థం అంటే, అయ్యో యశోదమ్మ నాకు స్తన్యం ఇస్తుంది, ఆవిడకి ఊర్ధ్వలోకాలు కలిగింపజేస్తున్నానే, ఈ గోవులు కూడా నాకు స్తన్యం ఇస్తున్నాయే, అవి కూడా ఊర్ధ్వలోకానికి వెళ్ళిపోతున్నాయే, మరి ఇది పాలిచ్చి నాకు ఇదిగో ఒళ్ళోకి తీసుకొని ఈ కొంత భాగ్యాన్ని ఆవిడ పొందుతోంది కదా, ఈ పుణ్యానికి ఏ లోకాలు ఇవ్వాలో కదా అని అనుకున్నాడు అని ఒక ఆయన వ్యాఖ్యానం చేశాడు. ఇంకొక ఆయన అన్నాడు, అది కూడా కాదయ్యా, ఇప్పుడు విషమిస్తున్నటువంటి ఈవిడికే ముక్తి లోకాలు ఇస్తున్నానంటే ప్రేమతో ఇచ్చిన గోపికలకు ఇంకేమిస్తారోనండి, ప్రేమతో యశోదమ్మ పెంచుతోంది, ప్రేమతో గోపికల దగ్గరికి తీసుకుంటున్నారు, మరి వీళ్ళకి ఏమిస్తే నా రుణం తీరుతుందని అందుకే ఆలోచిస్తున్నాడు పరమాత్మ అని ఇలా వ్యాఖ్యానం చేశారండి. అందుకే భాగవతంలో నువ్వు ఎంత లోతుకు పెడితే అంతగా ఆనందం పొందుతావు. రామకృష్ణ స్వామి వారు చెప్పేవారు, బయట ప్రపంచంలో మునిగితే చస్తావు, భాగవతంలో మునకపోతే చస్తావు అన్నారండి. బయట ప్రపంచంలో మునిగితే చస్తావు, భాగవతంలో మునకపోతే చస్తావు, ఇక్కడికి వచ్చి మునగాల్సిందే. అందుకని భాగవతంలో అద్భుతమైనటువంటి ఘట్టాలు ఆవిష్కృతం చేశారు పోతనామచ్చుల వారు. అందులో మొట్టమొదటిది ఏమిటి అంటే పోతన సంహారమే. ఆ పోతన సంహారాన్ని మనకి ఇదిగో ఇక్కడ ఉండేటువంటి ఈ ఘట్టంలో వివరించి చెప్పారు వాళ్ళు. అందుకనే అవిద్య అనేది తొలగకపోతే ఈ బండి లైన్లోకి రాదు. ముందు జీవితం యొక్క రహస్యం తెలియాలంటే అవిద్య తొలగాలి, అప్పుడే శకటాసురుడు అనేటువంటి వాడు ప్రయాణం చేస్తాడు. అయితే జీవితం అనేటువంటి రథం వచ్చినా మనం దీన్ని ఎలా ఉపయోగిస్తున్నామండి? రథానికి ఎప్పుడు విలువ? లోపల పరమాత్మ ఉన్నప్పుడే. ఏమండి, పరమాత్మ ఉన్నటువంటి రథానికే నమస్కారం చేస్తాం. రథం వీధుల్లోకి వస్తుందండి, ఖాళీ రథాన్ని ఈడ్చిగెడుతుంటే ఎవరు నమస్కారం చేయరు. దానిలో భగవంతుడు ఉండాలి, భగవంతుడు ఉంటే ఆ రథానికి నమస్కారాలు హారతులు ఇవన్నీ పెడుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, పూర్వకాలంలో రథాలు ఒక చోటనో స్వామి ఒక చోట ఉంటారు. అప్పుడు ఆ సమయంలో రథంలోకి స్వామిని చేర్చాలంటే ఈ రథాన్ని గుడిదాకా తెచ్చి చక్కగా గుడిలో ఉన్న భగవంతుడు ఉత్సవ విగ్రహాన్ని అందులో ఎక్కిస్తారు. ఎవరైనా భగవంతుడు ఎక్కిన తర్వాత రథం వస్తుంటే వారులు పోస్తారు, హారతులు ఇస్తారు, కొబ్బరికాయలు కొడతారు, కానీ ఖాళీ రథం వచ్చేటప్పుడు ఉండండి హారతి ఇస్తాననే వాళ్ళు ఎవరైనా ఉంటారండి? ఖాళీ రథం వస్తుందండి, ఖాళీ రథం వస్తుంటే ఏమంటారు? ఓహో రథం సిద్ధమై వీధుల్లోకి వస్తుందన్నమాట. అయితే అప్పుడు మనం చక్కగా హారతులు ఇవ్వాలి, వారు పోయాలి, ఇది ఒక లక్షణం. ఖాళీ రథానికి ఎవరు వారులు పోయారు? ఎవరుండాలి దానిలో? పరమాత్మ ఉండాలి, పరమాత్మ పరివేష్టితుడై ఉండాలి. అయితే ఈ శకటంలో ఎవరుండాలి? పరమాత్మ ఉండాలి. శకటానికి రెండు లక్షణాలు ఉన్నాయి, ఒకటి భగవంతుడి యొక్క ఊరేగింపు, రెండవది పదార్థముల యొక్క ప్రయాణం. పదార్థముల ప్రయాణానికి ఎవరు హారతులు ఇవ్వరు. ఎవరు కూర్చుంటే ఇస్తారండి? భగవంతుడు ఉంటే ఇస్తారు. ఓ చిన్న ఉపమానం చెప్తారు పెద్దలు. ఓ చోటండి ఉదయం చెప్పారుగా స్వామి, భుజాల మీద పల్లకీలో దేవుణ్ణి ఊరేగించడం అంటే అది గొప్ప అవకాశం. రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారండి, భుజాల పైన భగవంతుడు ఉండాలి, భుజాల పైన భగవంతుడు ఉండాలి, బుద్ధిలో సంసారం ఉండాలి, అంతేనా? అంతేనా అండి, భుజాల పైన భగవంతుడు ఉండాలి, బుద్ధిలో సంసారం ఉండాలా అంటే? కాదు కాదయ్యా, భుజాల పైన సంసారం ఉండాలి, బుద్ధిలో భగవంతుడు ఉండాలి, ఇది భాగవతం చెప్పేది. ఇది ప్రాపంచికం, భుజాల పైన భగవంతుడు, బుద్ధిలో సంసారం, ఇది ప్రాపంచికం. అంటే భగవంతుడు పల్లకి ఉత్సవం జరుగుతుంటే మనం కూడా పల్లకి దగ్గర ఒక ఫోజ్ ఇచ్చి ఒక ఫోటో దిగి స్టేటస్లో పెట్టేస్తాం, ఈ రోజున నా పుణ్యవశాత్తు నేను ఈ రథోత్సవంలో పల్లకి ఉత్సవంలో పాల్గొనడం జరిగింది, ఫోటో దిగేంత వరకే భుజాల పైన భగవంతుడు, ఫోటో దిగిన తర్వాత అబ్బాయి నువ్వురా ఇక పట్టుకో, నా పని అయిపోయింది, సెల్ఫీ అయిపోయింది, ఫోటో తీసుకున్నాను, స్టేటస్లో పెట్టాను, ఫార్వర్డ్ చేశాను, ఇక బాధ్యత అంతా నీది. ఇప్పుడు ఇతడు భుజాల పైన భగవంతుడు ఉన్నప్పుడు కూడా ఏమాలోచిస్తున్నాడు? దీనికి కనీసం ఒక 1000 లైక్లు రావాలి, 100 మంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి దీన్ని చూసి, అంటే ఇప్పుడు ఈ బుద్ధిలో ఏముంది? బుద్ధిలో అంతా సంసారమే ఉంది. బుధాల పైన భగవంతుడు ఉన్నాడు కానీ బుద్ధిలో సంసారం ఉంది. ఇది ప్రాపంచికం అన్నారు రామకృష్ణానంద స్వామి వారు. మరేముండాలి అంటే భుజాల పైన సంసారాన్ని పెట్టుకో, బుద్ధిలో భగవంతుడిని పెట్టుకో. భుజాల పైన సంసారం పెట్టుకో, ఇది గోపికలు చెప్పిన రహస్యం అండి. ప్రపంచం వేరు, గోపికలు వేరు. అందుకే ప్రపంచంలో వేరు వేరుగా కనబడుతుంది, గోపికల దగ్గర వేరుగా కనబడుతుంది. ప్రపంచంలో ఎలా ఉంటాడు భగవంతుడు? భుజాల పైన ఉంటాడు, బుద్ధిలో సంసారం ఉంటుంది. కానీ గోపికలకు ఏమండి, తట్టలో పదార్థం ఉంది, తలపుల్లో భగవంతుడు ఉన్నాడు. తట్టలో పదార్థం పెట్టుకున్నారు. విక్రేతు కామాకిల గోప కన్య దద్యాధికం మోహ వశావ చోదాత్. ఏమండి ఏం చెప్పారు వాళ్ళు అంటే, మురారి పాదార్పిత చిత్త వృత్తి గోవింద దామోదర మాధవేతి. వాళ్ళకి తట్టలో పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇవన్నీ తట్టల్లో చేరాయి. తలపుల్లో ఎవరున్నారు? కృష్ణుడు ఉన్నాడు. ఇప్పుడు తలపులలో ఉన్న మాటే బయటకు వస్తుంది. తలపులలో ఏది తలుచుకుంటున్నామో అదే బయటకు వస్తుందండి. ఏమంటే కొత్తగా కండక్టర్ ఉద్యోగం చేసేవాడు ఏం కలవరిస్తాడండి, అందరు పైకి రండి, అందరు పైకి రండి అంటూ ఉంటాడు నిద్రలో కూడా. ఆ పక్కన ఉన్నవాడు చచ్చాడే, ఇది ఎక్కడరా అందరినీ పైకి రమ్మంటున్నాడు, ఎవరు వచ్చారా ఇంట్లోకని. ఇప్పుడు వీడిని కదిపి లేపేటప్పటికి కొత్త ఉద్యోగమయ్యే అందరినీ పైకి రమ్మని పైకి రమ్మని అలవాటై నిద్రలో కూడా అందరు పైకి రండి, అందరు పైకి రండి అంటూ ఉంటాడండి. అది ఎక్కడొచ్చింది? ఏదైతే వాడు నిరంతరం కలవరించాడో అదే వాడికి బాహ్యంలో కూడా అదే వచ్చేసింది. అందుకని గోపికలు ఏం చేశారు? వాళ్ళు నిద్ర లేచినా ఏం చేసినా అన్నింటిలో భగవంతుడే. అందుకని విక్రేత కామాకిల గోపకన్య మురారి పాదార్పిత చిత్తవృత్తి దద్యాధిక మోహ వశవ చోదాత్ గోపి అని మనకు భాగవతం చెప్పింది. కాబట్టి అందుకని గోపికలు ఎలా ఉన్నారో అలా ఉండాలి. మరి శకటాసురుడి దగ్గర ఏమొచ్చింది అంటే, పదార్థాలు పైన పెట్టి పరమాత్మని కింద పెట్టింది యశోదమ్మ. ఉత్సవాల కారణమైన వాడు కిందకు పోయాడు. ఏమండి ఉత్సవానికి కారణమైన వాడని కింద పడుకోబెట్టాడు. ఆయన ఏదో స్వామి వాడండి వాడటండి, మూడవ నెలలో కన్నులు తెరవని కడు చిన్ని బాలుడై దానవి చనుబాలు త్రావి చంపే. తర్వాత మూడవ నెల నాడు బుద్ధుల కుర్రడై శకట కోపించి శకటం కూలదన్నే. మూడవ నెలనాడు తన్నాడట. మూడవ నెలనాడు తన్నడంలో రామచంద్రుడు ఏం చెప్పారంటే, 3 నెలల 18 రోజులకి పొర్లుతాడటండి పిల్లాడు. 3 నెలల 18 రోజులు అంటే 108 రోజులకు పొర్లుతాడట. 108 రోజులకు పొర్లుతాడట. 108 రోజులకు పొర్లుతాడు పిల్లవాడు. అలాగే 108 నామాల జపం చేస్తే నీ శకటం బాగా నడుస్తుంది అన్నాడు. శకటము తన్నబడేటప్పుడు 108వ రోజున 108వ రోజున తన్నాడు. ఎందుకు తన్నాడు పరమాత్మ శకటాసురుడు? ఎందుకు తన్నాడంటే, పదార్థాలు పైన పెట్టి పరమాత్మని కింద పెట్టారండి. బూరులు గారు ఏమో పైన పెట్టారు, అన్నిటి కారణమైన వాడు అడుక్కుపోయాడు. యశోదమ్మ ఏం చేసింది, మా అబ్బాయి పొరడం నేర్చుకున్నారు కాబట్టి మీ అందరికీ భోజనాలు. ఏమండి ఉన్నవాళ్ళ ఇంట్లో ఏది వచ్చినా పండగేనండి. అడుగులు ఎత్తే అరిసెలు పెడతారు, ఇంకేదో పడిగెడితే పరమాణాలు పెడతారు. వాడు ఊ అంటేనేమో, ఊ కొడితేనేమో ఏమండి ఓ తప్పాలు పెడతారు, బొబ్బట్లు పెడతారు, ఏవో ఒకటి. డబ్బుల్లోనికి పండగలు కొదవే ఉంది చెప్పండి. మరి యశోదమ్మ ఎవరండి? కృష్ణ భగవానుడి తల్లి ఆవిడే. నందగోపుడికి ఆయన స్వయాన కొడుకు, ఆయన రాజుగారి కుమారుడండి. ఆయనకి ఎంత ఉత్సవం చేశారు, మా అబ్బాయి 3వ నెలనాడు పొర్లాడు కాబట్టి మీరు రండి అని చెప్పి అందరిని పిలిచిందండి. అందరిని పిలిస్తే ఇళ్ళు సరిపోతాయి భోజనాలకి. అందుకని వనం చూసిందండి. వనం ఏది గొప్ప పెద్ద వనం, ఊరి చివరిలో అడవులు ఉంటాయి కదా, తోటలో, ఆ తోటలోకి తీసుకెళ్తుంది యశోదమ్మ. మీరందరు రండి, వీళ్ళందరూ ఇక గుమ్మగుమ్మ వంటల వాసన వస్తుందండి. ఏమండి భోజనానికి వెళ్ళే వాళ్ళు కూడా ముందొచ్చిన వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఏం పెడుతున్నారు ముందు ముందు ముందొచ్చిన వాళ్ళు అడుగుతారండి, ఏం పెడుతున్నారు? ఏం లేదండి, కాస్త పప్పు చారు పచ్చడన్నో సాంబారు పెరుగండి. అదేనా, ఇంకా స్పెషల్ ఏం లేదా, వెళ్ళడానికి స్పెషల్ ఏం లేదా? స్పెషల్ లేకపోతే అక్కడ దాకా పోవడం ఎందుకు, కాళ్ళు ఇచ్చుకుంటూ ఇంటో లేదా ఏంటి, ఎక్కడే తిందాం. అలాగే యశోదమ్మ వండుతూ ఉంటే చుట్టుపక్కలకి నిద్ర పట్టలేదటండి. అవన్నీ చెప్తే ఇప్పుడు మనల్ని ఎక్కడ అడుగుతారు అని చెప్పడం మానేశాడు పోతరాం అచ్చుల వారు. అంత నేతితో కూడిన, గుమాయింపుతో కూడిన వంటకాలండి, బాగా నోరు ఊరించేటువంటి వంటకాలు. అన్ని బండిలోకి సిద్ధం చేసింది. ఏమంటే ఆకలి లేనోడికి కూడా ఆకలి పుట్టింది ఆ పదార్థాలతో. కృష్ణుడిని చూద్దామని నెపం ఇంకోటి కలిసి వచ్చిందండి. పదార్థాలతో పాటు పరమాత్మ సేవ కూడా ఎంత అద్భుతం. లోకంలో దొరికేది పదార్థాల సేవే, కానీ వీళ్ళ వెంట పెడితే పరమాత్మ కూడా లభిస్తాడు. అందుకని అందరూ బయలుదేరి వనాలకు వచ్చారు. వచ్చేటప్పటికీ పదార్థాలు యాత్ర చేరేంత వరకేమో ఒంటి మీద ఉన్నాడండి కృష్ణుడు. వనం చేరేంత వరకు యశోదమ్మ ఒళ్ళో పెట్టుకుంది. ఎప్పుడైతే వీడు నిద్రపోయాడో పరమాత్మ, తన పనికి అవ్వాలి కదా, వచ్చిన వాళ్ళ బాగోగుల కోసమని ఎన్నొక బండి కింద చిన్న ఉయ్యాల కట్టిందండి. ఆ ఉయ్యాల్లో ఇతను పడుకోబెట్టి ఈవిడ వచ్చిన వాళ్ళ అక్కయ్య బాగున్నావా వదినా బాగున్నావా అని వీళ్ళ పరామరికలో పడిపోయి ఈయన మర్చిపోయింది. ఆయనకు కూడా అప్పుడే మెలకు వచ్చింది. మెలకు వచ్చిన వాడు ఊరుకున్నాడా, వెంటనే అటువైపు ఇటువైపు స్తన్యం కోసం చూసిన వాళ్ళగా అటువైపు ఇటువైపు తిరిగాడు. తిరిగితే ఎక్కడా తల్లి కనపడలేదు. కోపం వచ్చింది, ఒక తను తన్నాడు బండిని. అదేమో అల్లంత ఎత్తుకు ఎగిరి కింద పడిపోయింది. వెంటనే పదార్థాలన్నీ పోయాయి, గారెలు పోయే, బూరెలు పోయే, పూర్ణాలు పోయే, నెయ్యి పోయే, అరిసెలు పోయే, పొంగడాలు పోయే, బొబ్బట్లు పోయే, ఇంత మొత్తం నేలపాలైపోయాయి. వాళ్ళు అనుకున్నారు ఇంత ఇంత దూరం కాళ్ళిచ్చుకొని వచ్చినందుకు మొత్తం నేలపాలైపోయాయి. పదార్థాల వైపు చూసిన వాళ్ళు ఇతరులైతే నా పిల్లాడు ఎక్కడున్నాడా అని చూసుకుంది యశోదండి. ప్రపంచం తలక్రిందులైపోయినా భక్తుడు వెతుక్కునేది భగవంతుణ్ణే. తానెక్కడున్నాడు అని కాదండి, తనకు అండ ఉన్నటువంటి పరమాత్మని అన్నీ వేళల్లో తలుచుకునేవాడే భక్తుడంటే. కలిగినప్పుడు భగవంతుడు, కష్టపడేటప్పుడు భగవంతుడు లేడనే మాట ఉండదు నిజమైన సాధకుల దగ్గర. యశోద ఆ స్థితిలో ఉంది కాబట్టే వీళ్ళందరూ బండి చుట్టూ తిరిగి ఏం విచారణ చేస్తున్నారు, బండి విచారణ చేస్తున్నారు. కానీ ఈవిడ ఏ విచారణ చేస్తుంది, ఉత్సవానికి కారణమైన పరమాత్మ ఎక్కడా. ఉత్సవం ఎవరి వల్ల జరుగుతోంది, ఎవరు కారణం, ఎవరు కారణం అవ్వడం వల్ల ఇవన్నీ ఇక్కడికి వచ్చాయి, మనందరం ఇక్కడికి చేరాం. ఎవరు కారణం అయితే ఇక్కడికి చేరాం, ఆయన గురించి తలుచుకోవడానికి చేరాం. ఏమంటే 5 రోజుల భోజనాలు రోజు పెట్టమంటే పెడతారండి? 5 రోజులు భోజనాలు ఎందుకు పెడుతున్నారు, ఆయన పండుగ కనుక పెడుతున్నారు కదా. ఇప్పుడు ఎవరిని తలుచుకుంటే ఆ ప్రసాదానికి విలువ, ఆ ప్రసాదం నిజమైనటువంటి మనం తీసుకున్నటువంటి దానికి ఎప్పుడు దానికి సార్థకత అంటే ఈ ఇంత ఉత్సవానికి కారణమైనటువంటి ఆ పరంధాముడు. ఆ పరంధాముడే ఇవాళ ఇన్ని దాటినా చక్కగా మనందరి కోసం స్వామి ఎన్ని అవతారాలు ధరించి వచ్చాడో వాటన్నింటినీ మననం చేసుకోవడం కోసం. ఏమండి ఈ సంవత్సరం ఏం చెప్పుకుంటున్నాం, దేవకి వసుదేవులు కృష్ణుడు పుట్టాడని చెప్పుకున్నాం. వచ్చే సంవత్సరం కూడా వాళ్ళు చెప్తాం, ఇంకో పేరు మారుద్దామండి. వచ్చే సంవత్సరం కృష్ణాష్టమి జరుగుతుంది కదా, ఇలాగే ఆ కృష్ణాష్టమి రోజున ఏం జరుగుద్ది, ఎప్పుడు చూసినా దేవకి వసుదేవులేనా, ఓసారి పేరు మారుద్దాం, క్యారెక్టర్ మారుద్దాం. ఏమండి ఆ సినిమాలో ఒకరికే పుట్టి ఈ సినిమాలో ఒకరికి పుడితే ఎట్లాగా, ఈసారి తల్లిదండ్రులు క్యారెక్టర్లు మారుద్దామని సినిమా డైరెక్టర్లు మార్చేస్తారు, అలాగే మనం కూడా మార్చేద్దామా, మారిస్తే చరిత్ర ఒప్పుకుంటుందా, మనం ఒప్పుకుంటామా. కళలో కూడా ఒప్పుకోరండి, దేవకీ వసుదేవ కుమార నందనందన గోవింద అనగానే ఆయన గుర్తొచ్చేస్తాడు మరలను కదా. కాబట్టి ఎన్నైనా మారొచ్చుగాక, మారకుండా ఉండేది పరమాత్మ ఒక్కడే. అందుకని 3వ నెల నాడు ముద్దుల బాలుడై శకటంబు కోపించి కూరదన్ని, ప్రతి చోట పరమాత్మ ఆ లీల చేసినప్పుడు వీళ్ళు వెళ్ళి అడిగారు, ఏమయ్యా బండెలా కూలిపోయింది, బండెలా కింద పడింది అంటే పక్కనున్న వాళ్ళు చెప్పారు, మీ పిల్లాడు నిద్రలేచాడు, నిద్రలేచిన వాడు స్తన్యం ఆకలేసి ఉంటుంది, ఆకలి కోసం పక్కన వెతుక్కున్నాడు, కానీ ఏ స్తన్యము ఇవ్వడానికి తల్లి కనపడలేదేమో కాలితో తన్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఈ వీళ్ళేదో పిల్లలు తప్పు చెప్తున్నారు, అసలు పిల్లాడు తన్నడం ఏమిటి, నేల క్రింద బండి క్రింద పడడం ఏమిటి అని ఆలోచించారే, కానీ ఇది పరమాత్మ యొక్క వైభవం, ఈశ్వర భావం. ఇది ఐశ్వర్యం అంటే ఇదండి. లోకంలో ఎవరైనా ఇలా తన్నగలిగిన పిల్లాడు ఉన్నాడా అండి? 3వ నెల నాడు బండిని తన్నిన పిల్లాన్ని ఎక్కడైనా చూశామా? ఇది ఏ లక్షణం, ఈశ్వర భావం అంటే ఐశ్వర్యం, భగవంతుడు యొక్క ఐశ్వర్యం. ఐశ్వర్యస్య సమగ్రస్య, సమగ్రమైనటువంటి ఐశ్వర్యం. మొట్టమొదటి భగవత్ లక్షణాల్లో మొదటిది ఏమిటంటే ఈశ్వర భావం, శాసనాశక్తి, శాసనం చేయగలిగినటువంటి శక్తి. నేను పనిచేస్తాను, నువ్వు ఎంత తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తావో అన్ని ప్రయత్నాలు నువ్వు చేయి, కానీ ఆఖరికి నెగ్గేది నా శాసనమే సుమా. నేను ఏదైతే నిర్ణయం చేస్తానో అదే జరిగి తీరుతుంది. ఇది పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవం. అందుకని 3వ నెలలో ఇది చేశాడు. 7 కుర్రడై యగశిత్రుణావర్తు మెడబట్టుకొని కూల్చి మృతిని చేసే 3వ నెలలో ఒక అద్భుతం జరిగింది. దీన్నే పంచభూతాల్లో 2వదండి. పంచభూతాల్లో 2వది ఏమిటి, ఖం వాయు జ్యోతి ఆపహ పృథివీ, ఇవి కదా 5. ఈ 5లో 2వది ఏమిటి, వాయువు. వాయువు అంటే తృణావర్తుడు, పోతను వెళ్ళిపోగానే, శగడాసురుడు వెళ్ళిపోగానే ఎవరు ప్రవేశించారండి అంటే తృణావర్తుడు ప్రవేశిస్తాడు. ఎప్పుడు అవిద్య పోతుందో, అవిద్య పోగానే జీవితం అనేటువంటి శకటము మార్గంలోకి వస్తుందో, మొట్టమొదట అడ్డుపడేటువంటి గుణం రజోగుణం. రజోగుణానికి ప్రతీకే ఈ తృణావర్తుడు అనేవాడు. రజోగుణం అనేటువంటిది తృణావర్త రూపంలో చూపించారు. తృణావర్తుడు ఎలా వస్తాడు? గాలి రూపంలో వస్తాడు. గాలి ఏం చేస్తుంది? ఇసుకని రేగ ఇలా మట్టిని ధూళితో లేపుతోంది, కళ్ళలో పడేలా చేస్తుంది, ఎదురుగా వస్తువుని కనిపించనివ్వకుండా చేస్తుంది. ఇది రజమునకు ఉండే లక్షణం. రజము అంటే అర్థం ఏంటండి? మామూలు భాషలో ధూళి. రజము అంటే దుమ్ము. ఆ దుమ్ము ఏం చేస్తుందండి? కళ్ళకు అడ్డుపడి ఉన్న వస్తువుని కనబడనివ్వకుండా చేస్తుంది. ఇంకోటి ఏం చేస్తుంది అంటే ఆ ఎదురుగా ఉన్నటువంటి దానిని మనం గుర్తించలేము సరికదా, ఇలాగా నులుముకొని మళ్ళీ చూసేటప్పటికీ ఆ ఎదురుగా ఉన్న వస్తువు అక్కడ ఉండదు. దాని దాటి మనం రావడమో లేక మన కళ్ళ ముందే అది వెళ్ళిపోవడమో జరిగిపోతుందన్నమాట. అలాగే మానవుడికి అడ్డుపడేటువంటి గుణాలలో మూడవదానిగా వచ్చేటప్పటికీ ఏడాది కుర్రడై యగశిత్రుణావర్తు. ఏడాది కుర్రడంటే సంవత్సరం పిల్లాడు. సంవత్సరం పిల్లాడిగా ఉన్నప్పుడు ఏం చేశాడు? అప్పుడే యశోదమ్మ పాలు త్రాగడానికి కృష్ణయ్యను ఒళ్ళో కూర్చోబెట్టుకొని తీసుకొస్తోందండి. అప్పటిదాకా తేలిగ్గా ఉన్న పిల్లాడు బరువెక్కిపోయాడు. బరువెక్కిపోయేటప్పటికి యశోదమ్మ అనుకుంది, ఇదేంట మా పిల్లాడేంటి ఉన్నట్టుండి ఇలా బరువెక్కేశాడు, ఇతనికేవో దృష్టి దోషం ఏమైనా సోకిందేమో అని కాస్త లోపలికి వెళ్ళి దృష్టి దోషం తొలగడివ్వడానికి చేయవలసిన ఈ క్రియలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వస్తువులు తీసుకురావడానికి ఆవిడ లోపలికి వెళ్ళింది. ఈ లోపల ఈ పిల్లాడిని ఇక్కడే దింపేటప్పటికీ తృణావర్తుడు వచ్చాడు. ఇక్కడ సుడిగాలి రూపంలో వచ్చి ఈ పిల్లాడిని ఇలాగా పట్టుకున్నాడు, దూరంగా తీసుకెళ్ళిపోతున్నాడు. దూరంగా తీసుకెళ్లేటప్పుడు ఎలా అనుకున్నాడు తృణావర్తుడు? నేను చాలా గొప్పవాణ్ణి, ఇంతకు ముందు పోతను వచ్చింది, శగడాసురుడు వచ్చాడు, వాళ్ళెవరూ చేయలేని పని నేను చేస్తున్నాను, ఈ పిల్లాన్ని చంపడానిక ఇద్దరు వచ్చి విఫలమైపోయారు, పైగా మళ్ళీ వాళ్ళ ఆడవాళ్ళు కూడా కనపడలేదు, మా కంసమహారాజేమో అల్లాడిపోతున్నాడు, ఆ పిల్లాడు ఎంత బలవంతుడో అని భయపడుతున్నాడు. వెళ్ళే ప్రతి వాడికి జాగ్రత్త చెప్తున్నాడు, ఇంత తేలిగ్గా లభించేవాడా వీడు అని అనుకుని గర్వంతో ఉన్నటువంటి తృణావర్తుడు మెడ చూశాడండి కృష్ణయ్య. ఆ ఏనుగు తుండాల్లాంటి చేతులతో వాడి మెడని పట్టుకొని ఉన్నట్టుగా ఉండి బొరువెక్కి అతడు కింద పడేలాగా అతడి మృతుని చేసి అవతల పడేశాడు పరమాత్మ. ఏడాది కుర్రడై యగశిత్రుణావర్తు అంటే ఇక్కడ వాయు రూపంగా వచ్చిన వాడెవరంటే తృణావర్తుడు. ఇప్పుడు ఆ వాయువు రూపంలో వచ్చిన వాడిని జయించాడా లేదా? ఇప్పుడు పరమాత్మని వాయువు ఏమైనా చేయగలుగుతుందా? ఇంకా చెప్పాలంటే పోతనామాచ్యుల వారు ఈ పంచభూతాలు కూడా దర్శించడానికి వెళ్ళాయి కృష్ణుడు అన్నాడండి భాగవతంలో. దేవకీదేవి గర్భంలో ఉన్నప్పుడు దర్శించడానికి వెళ్ళాయా ఐదు భూతాలు? ఎలా వెళ్ళాయి? ఆకాశం వెళ్ళింది నారాయణమూర్తిని చూడ్డానికి. ఏమండి అందరూ చెప్పుకుంటున్నారట, పరమాత్మ ఒక రూపం ధరించడానికి భూలోకంలోకి అరుదించాడు. ఎందుకంటే మీరు రామావతారంలో ఇంత విశేషమైన వర్ణనలు ఉండవండి. రామావతారం ఎలా ఉంటుందంటే ప్రజాపాత్య పురుషుడు వచ్చాడు, పాయస పాత్రని ఇచ్చాడు, ఇచ్చినటువంటి కౌసల్య ఆవిడ గర్భం ధరించింది, ధరించిన 12వ మాసంలో రాముని కన్నది, 12 మాసాల తరువాత కన్నది కౌసల్యమాత. 12 మాసాలు ఉన్నాడు ఆయన తల్లి గర్భంలో. ఆ తరువాత ఆయన పాయసం ద్వారా వచ్చాడు. ఈ గర్భిణీకి ఉండవలసిన లక్షణాల్లో కౌసల్యమాత దగ్గర వర్ణన చేయలేదు రామాయణంలో, కానీ భాగవతంలోకి వచ్చేటప్పటికీ 5 భూతాల వర్ణన జరిగింది. ఎందుకంటే రామావతారంలో లాగా ఆయనని మహాత్ముడిగా గుర్తించిన వాడు బహు తక్కువ మంది. ఎవరో వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, ఇంకొంతమంది ఎవరు విరాధుడు, కబంధుడు, వీళ్ళకి శాప విమోచనం అయినప్పుడు శరభంగుడు, సుతీక్షణుడు అనేటువంటి మహాత్ములు కొంత కొంతమంది మాత్రమే భగవంతుడిని గుర్తించారు. కానీ ఎవరు కూడా భగవంతుడిగా గుర్తించిన వాడు బహు తక్కువ మంది. కానీ భగవంతుడిని గుర్తించడానికి సరిపడేటువంటి దర్శనం చేయించి కూడా మళ్ళీ మానవ మాత్రుడిగా కనిపించాడు కృష్ణావతారంలో. పుట్టగానే 4 చేతులతో, శంఖ చక్ర కదా పద్మాలతో, శ్రీవత్సం అనేటువంటి పుట్టుమచ్చతో, చిన్న కిరీటంతో, పసుపచ్చని వస్త్రంతో, నీలమేఘపు వర్ణంతో, వైజయంతి మాలతో, ఒక మామూలు పురిటి శిశువుకి ఉండకూడని లక్షణంతో స్వామి జన్మించాడు. అంటే ఆయన జననం ఎలా జరిగింది? సాక్షాత్తు పురుషుడు, ఆద్యుడు, అనంతుడు, ఇలాంటి పేర్లతో పిలువబడ్డాడు కదా పరమాత్మ. జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం, ఇది విష్ణు సహస్రనామంలో అద్భుతమైనటువంటి నాలుగు నామాలు. ఇది జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుష సద్దతోతిత. స్తోత్రం ఎలా చేస్తావు అంటే, నిన్ను ముడిపించేది మరిపించేది జగత్తు కదా. ప్రపంచంలో మనం మోసపోతున్నాం పడిపోతున్నామంటే కారణం జగత్తే. ఈ జగత్తు ఎంతగా కనబడుతోంది మనకి అంటే, జగత్తులో నుంచి వచ్చిన కొత్త సౌందర్యమే మానవుణ్ణి పరాభూతిని చేసేస్తుంది, తన వశం చేసుకుంటుంది జగత్తులో. ఆ కొద్దిపాటి సౌందర్యానికి మానవుడు పులవల్లాడిపోతున్నాడు, అందుకోవడానికి ఆరాటపడిపోతున్నాడు, పొందడానికి పరుగులెత్తిపోతున్నాడు. ఏ కొంత సౌందర్యం అది? జగత్తులో కొంత సౌందర్యం. కానీ జగత్తులో ఉన్న సౌందర్యానికి ప్రభువైన వాడు ఒకడున్నాడు, జగత్ప్రభుం దేవదేవం. నువ్వు ఏ భగవంతుణ్ణి కోరి ఒకరి చరణాన్ని ఆశ్రయిస్తున్నావో, ఆశ్రయించిన వారందరూ ఇంకొక చరణాన్ని వెతుక్కుంటున్నారు. నువ్వు ఎవరినైతే ఆశ్రయిస్తున్నావో, ధనం కావాలంటే కుబేరుణ్ణి, ఏమండి వర్షం కావాలంటే వరుణదేవుణ్ణి, యజ్ఞం చేయాలంటే అగ్నిదేవుణ్ణి, అలాగే నువ్వు ఒక్కొక్క దైవాన్ని ఒక్కొక్క కార్యం కోసం నువ్వు ఆశ్రయిస్తున్నావు కదా. పంట పండాలంటే భూమిని ఆశ్రయిస్తున్నావు, ఏమండి ఇన్ని దేవతల్ని మనం ఆరాధిస్తూ ఉన్నాం కదా, వర్షాలు కావాలంటే గంగని ఆరాధిస్తున్నాం. ఇలా ఒక్కొక్క కోరికకే ఒక్కొక్క దైవము అధిదైవుడు అధిదైవతంగా కనబడితే, ఈ దైవాలన్నింటికి దేవుడైన వాడు ఒకడున్నాడు. ఆయన గురించి చెప్పాడు ఎవరండి? భీష్మ పితామహుల వారు. జగత్ప్రభు దేవదేవం ఈ రెండూ చెప్పి ఆయనకున్న లక్షణం ఒకటి చెప్పాడు, అనంతం. జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం. ఎవడు ఒక్క నామాన్ని పట్టుకుని ఆలోచన చేస్తే, విచారణ చేస్తే బోరెడంత విషయం మనం పొందొచ్చు అక్కడ. ఆయన ఎవరండి? అనంతుడు. నా అంతం నా మధ్యం నా పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. ఎవరైనా ఆది అంతములు లేనివాడు. ఆది ఉంది అంటే అంతం ఉంటుంది, ఆది అంతము రెండు ఉంటే మధ్యం ఉంటుందండి. అసలు ఆది లేనివాడు, ఆదే లేనివాడు గనక అంతము లేదు మధ్యము లేదు. అందుకే మధ్య అంతము రెండూ లేదు, ఎందుకంటే అసలు మొదలే లేదు గనక, ఆది లేదు గనక. మరి ఆది లేనివాడు ఎలా ఉన్నాడు అంటే, కనిపిస్తున్నంతటికీ అనాదిగా ఉన్నవాడే. ఈ కనిపిస్తున్నటువంటి సకల చరాచర భూతజాలము ప్రపంచం వీటన్నింటికి కూడా తాను అనాది. ఇక అంతవరకు చెప్పి ఆపేసిందండి. ఆయన అనాది అనే పేరుతో ఇంకా మనం ఇంకా దాన్ని ఎంత వెనక్కి వెళ్ళి విచారణ చేసుకున్నా, నువ్వు ఎంత వెనక్కి వెడితే అంతకంటే వెనక, ఇక అదే అర్థం. నువ్వు ఎంత వెనక్కి వెడతావో అంతకంటే ఇంకా వెనక ఉన్నదేదో అది. నువ్వు మళ్ళీ ఎక్కడ ఊహిస్తావు అంటే, నువ్వు దీని అంతం ఎక్కడుందనుకుంటున్నావో దానికంటే ఇంకా ముందు నువ్వు ఊహించలేవు, ఆ ఊహ నీకు అందదు. కాబట్టి అతడు అనంతుడు పురుషోత్తమం. ఇంతమంది పురాణంలో ఉండి నడిపిస్తున్నటువంటి వాడు, ఇంతమంది పురాణంలో ఉండి స్వామి కదిలిస్తున్నటువంటి వాడు, సర్వ కదలికలకు తాను కారణమైన వాడు, వాడు చేసేటువంటి క్రియలు జరుగుతున్నాయంటే కారణం తానైన వాడు. కానీ ఆ క్రియ చేసిన వచ్చేటువంటి ఫలితం మాత్రం అది ఆయనకు చెందదు. ఉపమానం కూడా మనకు మహాత్ములు చాలా చక్కగా చెప్పారు. ఒక సూర్యకిరణాలు బురద మీద పడతాయి, గులాబీ తోట మీద పడతాయి, మలం మీద పడతాయి. బురదకుండే కంపు కానీ, గులాబీలో ఉండే పరిమళం కానీ, మలం మీద ఉండేటువంటి దుర్గంధ భూయిష్టమైనటువంటి వాసన కానీ సూర్యుడికి చెందుతుందా? కిరణాలు పడినంత మాత్రాన మూడు లక్షణాలు సూర్యుడికి ఎలా లేవో, పరమాత్మ ఇందులో ఉంటాడే కానీ వీడు చేసే క్రియలకు సంబంధించిన కర్మలకి అతడికి సంబంధం లేదు. ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కడై తోచు పోలికన్నని మనకు భాగవతంలో భీష్మ పితామహుల వారు చిట్ట చివరి పద్యం అండి, భీష్మ నిర్యాణంలో భీష్మస్తవంలో చిట్ట చివరి పద్యం భాగవతంలో అనమాట. కాబట్టి అటువంటి పరమాత్మ చక్కగా తృణావర్తుడు. మరి ఈ పంచభూతాలు ఎలా వెళ్ళాయి లోపలికి? అది చెప్పారు భాగవతంలో. దేవకీదేవి గర్భస్థురాలయ్యుండి ఎనిమిదవ గర్భంగా ఈ పరమాత్మ చేరినప్పుడు రోజు వచ్చి కంసుడు ఆవిడ గర్భాన్ని దర్శనం చేసి పెడుతూ ఉండేవాడట. ఎందుకంటే ఏడు గర్భాలు చూచినా కలగని భయం ఎనిమిదవ గర్భం వచ్చేటప్పటికి వాడికి కలిగింది. లోపల ఉన్నవాడే నన్ను చంపేవాడు, నిరంతరము అదే ఆలోచన, ఆలోచనతోని నిరంతరం తనకు తెలియకుండానే భగవంతుడి యొక్క స్మరణ ఆయన చేస్తూ ఉండిపోతాడు భాగవతంలో. ఇప్పుడు ఎలా ఉంది అంటే, లోపలికి గాలి వెళ్ళిందయా పరమాత్మను సేవించడానికి. ఎందుకంటే నా పుట్టుకకు కారణమైన వారు కాలముతో కాలంలో నిమిత్తమై కాలముతో ముడిపడి కాలములో వయస్సు లెక్కించగలిగిన ఒక దేహం కలిగిన స్త్రీమూర్తికి కాలమే లెక్కించడానికి వీలు లేనటువంటి పురుషుడు ఒకడు ఆవిడ గర్భంలో ఉన్నవాడిగా రాబోతున్నాడు. ఇది ఎంత విచిత్రం! నాకు తండ్రి అయిన వాడు నాకు తెలిసినటువంటి ఆవిడ గర్భంలో చొరబడ్డాడట. అసలు ఇదెంత విచిత్రం! ఏమండి ఇది ఎంత విచిత్రం అంటే, ఇది ఎవరు ఊహించలేనిది. ఒక అద్భుతమైన అవకాశం. ఆ అవకాశం నేనెందుకు పోగొట్టుకోవాలి గనక? అందరూ నువ్వు రావడానికి కారణం నారాయణుడు నారాయణుడు అంటూ ఉంటే నారాయణుడు ఎలా ఉంటాడో నేను చూడలేదు గనక చూడడానికి అవకాశం వచ్చింది. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి నారాయణుడిని చూడడానికి ప్రయత్నం చేస్తాను. ఆకాశం అనుకున్నట్టండి. ఆకాశం అనుకుంటే లోపలికి వెళ్ళేటప్పటికీ ఏం చెప్పారు పోతనామాచ్యుడు వారంటే, ఆ గగనము ఇందు వదన కడుపులో బాల రూపులకు మెరపు వచ్చినట్లుగా అది బయలు వంటి నడుము బహుళ అంటే ఉండేటువంటి ఆవిడ నడుము ఈ రోజున ఇలా విశాలంగా కనబడడంతో ఈ లోపల ఆకాశం వెళ్ళింది ఆ పరమాత్మని చూడడానికి అన్నట్టుగా ఉంది లేదన్నట్టుగా ఉండే దేవకీదేవి యొక్క సన్నని నడుము ఇంత బహుళంగా కనబడుతోంది అని చెప్పారు. ఆకాశం వాయువు వెళ్ళింది లోపల పోతనామాచ్యుడు వారు ఆ భాగవతంలో వాయువు వెళ్ళింది లోపలికి. ఎలా వెళ్ళింది అంటే, ఈవిడ లోపల ఉన్న పరమాత్మని చూడడానికి గాలి వెళ్ళింది అన్నట్టుగా మాటి మాటికి నిట్టూర్పులు వస్తున్నాయటండి. అంటే ఎలాగైతే గర్భిణీ స్త్రీకి ఆవిడ లేచినా కూర్చున్నా నడుస్తున్నా ఒక రకమైన ఆయాసం వస్తుందండి, ఆ ఒంటికి నిట్టూర్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి, బాగా అలసట భావంతో గాలి ఎక్కువగా పీల్చడం మొదలడం చేస్తూ ఉంటారు. ఇప్పుడు దేవకీదేవి కూడా అలా మాటి మాటికి నిట్టూర్పులు ఇడుస్తుంటే ఆ నిట్టూర్పులకు కారణమేమన్నాడు పోతనామాచ్యుడు వారు, ఈవిడ లోపల ఉన్న పరమాత్మను సేవించడానికి వాయుదేవుడు లోపలికి వెళ్ళాడు అందుకనే ఆవిడికి నిట్టూర్పులు వస్తున్నాయి. అంటే గాలి కూడా లోపల ఉన్నటువంటి పరమాత్మని దర్శించడానికి వాయువు కూడా లోపలికి వెళ్ళాడు. ఇక అగ్ని మూడవది. కం వాయు జ్యోతి అంటే అగ్ని. ఇది ఎలా వెళ్ళింది అంటే, ఆవిడ ముఖం అటండి బాగా తేజోవంతంగా కనబడుతుందట. ఆవిడ ముఖంలో దైన్యం లేదటండి. ఇంతకు ముందర గర్భాలను ధరించినప్పుడు దైన్యం ఉండేది ఆవిడికి. దైన్యం అంటే మా అన్నయ్య ఇచ్చేస్తాడేమో, ఈ పిల్లాడికి ఆయుష్ ఉంటుందో ఉండదో, వీని కూడా కరావలానికి బలి చేస్తాడో ఏమో, లేకపోతే అంతకుముందు పిల్లల్ని విడిచినట్టుగా విడిచేస్తాడేమో అనేటువంటి భావన ఆ దైన్యము కొట్ట వచ్చినట్టు కనబడేదట. ఎవరికి? దేవకీదేవి ముఖంలో. కానీ ఈనాడు ఆవిడ ముఖం చూస్తుంటే వీళ్ల ముఖాలు తెలతెలబోతున్నాయే గానీ ఆవిడ ముఖం కోటి సూర్యుల కాంతి సమప్రభతో వెలిగిపోతూ ఉందట. కారణమేమిటి? అగ్నిదేవుడు ఆవిడని దర్శించడానికి లోనున్న పరమాత్మను దర్శించడానికి లోనికి వెళ్ళాడటండి. అగ్ని ఎదురుగా కూర్చున్న వారి ముఖం ఎలా ఉంటుందండి? మనకు యజ్ఞయాగాదుల్లో ఎదురుగా కూర్చున్నటువంటి యజమాని యొక్క ముఖ వర్చస్సు ఎంత బంగారంగా ఉంటుందంటే అగ్నికి ఉండేది వర్ణం బంగారం. ఎదురుగా కూర్చున్నటువంటి యజమాని యొక్క ముఖం మీద అగ్నికి సంబంధించిన జ్యోతికి సంబంధించిన వెలుగు యజమాని మీద పడితే ఆయన ముఖం కూడా బంగారంగా కనబడుతూ ఉంటే ఇప్పుడు ఆ ముఖాన్ని మనం తేరిపారా చూడాలంటే అది ఎంత ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు అగ్నిదేవుడు ఆవిడ లోపలికి వెళ్ళాడు గనక ఈవిడిని లోపలున్న పరమాత్మని చూడడానికి అగ్ని వెళ్ళాడు లోపలికి, అందుకనే ఆవిడ ముఖం అంత తేజస్సుతో వెలిగిపోతోందని మన మూడవ పంచభూతాలలో మూడవదైనటువంటి అగ్నిని గురించి చెప్పారు. నాలుగవది జలం. నీరు వెళ్ళిందటండి లోపలికి. దేవకీదేవి లోపలికి నీరు వెళ్ళిందట. ఎలా వెళ్ళింది నీరు అంటే, ఆవిడికి మాటి మాటికి ఉళ్ళంతా చెమటలు పట్టడంతో ఆ చెమటలు ఒంటికి పట్టడాన్ని బట్టి లోపలికి జలం కూడా వెళ్ళి నారాయణమూర్తిని సేవించింది. అందుకే ఈవిడికి ఇలాంటి చెమటలు పట్టడం అనేది జరిగింది అని నాలుగవ భూతంగా పంచభూతాల్లో నాలుగవది ఇలా చూపించాడు. ఇక ఐదవది భూమి. ఏండి ఆ భూమి లోపలికి వెళ్ళిందట. ఎందుకు వెళ్ళింది? పోతనామ అచ్చులు వారు చెప్తారు, ఎవరైనా లోకంలో భార్యాభర్తలు ఉండి ఏ భార్య అయినా సరే మా ఆయన గారు వాళ్ళ అమ్మ గర్భంలో ఉండడం నేను చూశాను అన్నదనుకోండి, ఇదంత ఆశ్చర్యకరమైన విషయం. వాళ్ళ ఆయన గర్భంలో ఉండగా ఈవిడ వెళ్ళి చూసిందటండి, ఇది ఎంత ఆశ్చర్యం! ఎవరైనా చెప్తే నమ్ముతారా? లేదు కదా. ఇది ఎలాగ సంభవం అంటే, ఇప్పటిదాకా భూమి ఆ కుంభినీదవు చెప్పేది గురుడు గురుడు అంటుంది భాగవతం. అంటే భూమికి భర్త ఆయన, అంటే భరించినవాడు, ఉద్ధరించినవాడు. ఆవిడిని తన కోరలతో ఉద్ధరించాడు. వరా యజ్ఞవరాహావతారంలో స్వామి ఈ భూమిని ఉద్ధరించాడు ఆయన, భూమి నిలవడానికి కారణమైనటువంటి వాడు ఆయన. అందుకని ఆ స్వామిని చూడడానికి ఈవిడ లోపలికి వెళ్ళింది అన్నడానికి గుర్తుగా ఈ మన్ను తినడం ఆవిడికి మొదలైందటండి. చిన్న చిన్న ఇలాగా చిన్న ఉండలుగా చేసుకొని ఆ మన్నుని కూడా లోపలికి దేవకీదేవి తీసుకుంటూ ఉందట. అలా ఐదు భూతాలు లోపలికి వెళ్ళాయి, ఐదు భూతాలు లోపలికి వెళ్ళాయి. ఐదు భూతాలు ఆయన ఏమీ చేయలేకుండా పోయాయి. మొట్టమొదటి మనం చెప్పుకున్నాం కదా, మొట్టమొదటిది ఆకాశం వ్యోమాసురుడు, రెండవది తృణావర్తుడు, మూడవది దావాగ్ని. అగ్ని రూపం రెండు సార్లు వస్తుందండి భాగవతంలో. ఒకటి తన తండ్రి అయినటువంటి నందుణ్ణి సంహరించడానికి రాక్షసుడే అగ్ని రూపాన్ని ధరించి ఆయన ఏది అగ్ని అంతా వ్యాపింపజేసి నందుణ్ణి చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు దావాగ్నిని స్వీకరిస్తాడు. రెండవ సమయంలో ఈ గోవులు గోపాలురు వీళ్ళందరినీ సంహారం చేయడానికి మళ్ళీ అగ్ని రూపంలో ఇంకొక రాక్షసుడు బయలుదేరితే ఆ దావాగ్నిని కూడా తను స్వీకరిస్తాడు. రెండు మార్లు అగ్నిని త్రాగుతాడండి. అందుకనే కృష్ణ విరహాన్ని తట్టుకోలేక గోపి అభినయం చేశారండి. భాగవతంలో ఉంటుంది ఆలీల కూడా. ఎంత అద్భుతం అంటే వాళ్ళలో వాళ్ళు గోపికలు తానయ్యాయి, కృష్ణుడు తానే అయ్యాడు. పూతనయ్యి ఒక పొలతి చెరింపగా కృష్ణుడై ఒక పొలతి చన్ను గుడిసే, భాగవతంలో ఉంది ఆ లీలలన్నీ చెప్పారు. వాళ్ళు కృష్ణ విరహం తట్టుకోలేక వాళ్ళందరటండి కృష్ణ అభినయం, కృష్ణుడు వాళ్ళ ఎదురుగా ఏం చేశారో ఎలా చేశారో దాన్ని వీళ్ళు అనుభవిస్తూ వాళ్ళ కృష్ణస్వరూపాన్ని పొందేశారు. కృష్ణస్వరూపాన్ని పొందడంలో కృష్ణుడి వైరంగా వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకు ఆరాధనీయులయ్యారు. ఈవిడ పోతన వేషం వేయాలన్నా ఒక గోపిక వేసిందండి. లోకంలో ఎవరైనా ఎవరు వేషం వేస్తారు? అందరు కృష్ణుడి వేషం రాముడి వేషం వేయడానికి వస్తారు, కానీ పోతన వేషం వేయమంటే ఎవరన్నా వేస్తారా? శూర్పణఖ వేషం వేయమంటే ఎవరైనా వేస్తారండి? శేత వేషం ఏమంటే వేస్తారు, కానీ శూర్పణఖ వేషం ఏమంటే ఎవరు వేయరు. కానీ శూర్పణఖకి ఎటువంటి అదృష్టం లభించింది? రామచంద్రమూర్తి సౌందర్యాన్ని తనివి తీరా నిలబడి చూడడం, ఆదిశేషుడు సాక్షాత్తు ముక్కు చెవులు ఇలా పట్టుకొని ఇలా ఆ శరీరంతో ఆవిడికి ఇలా స్పర్శని కలిగింపజేశాడు. అంటే కళ్ళ ద్వారా రూపాన్ని త్రాగే అవకాశం, స్పర్శ ద్వారా పట్టుకునేటువంటి అవకాశం. ఎంత అనుభూతి పొందింది శూర్పణఖంటే యోగంలో మహాత్ములు ఎటువంటి అనుభూతి పొందారో అంత అనుభూతి వైరంగా శూర్పణఖ కూడా పొందింది. అందుకనే కరదూషణులు అడిగారు శూర్పణఖని, ఏమే ఎక్కడ పడితే అక్కడ మాయమైపోతావు కదా, ఆ లక్ష్మణుడు కత్తి తీసి నీ చెవి ముక్కు దాకా వచ్చిందాక ఏం చేశావే, మాయమైపోవచ్చు కదా, ఆ మాత్రం బుద్ధి లేదా నీకు అని అడిగారు కరదూషణ త్రిశూలులు. ఆ శూర్పణఖంది వాళ్ళని చూస్తే మాయమై బుద్ధి మాయమయ్యే బుద్ధే పుట్టలేదు, మాయనే మాయం చేసేవాడు వాళ్ళు. నేను ఈ రోజున మాయను మాయం చేసేవాడు దర్శనం చేశాను, అందుకని మాయమైపోవడం మర్చిపోయాను. మాయ కూడా మరుపుకొచ్చేసింది అక్కడ. మాయకే మరుపు కలిగించిన వాడండి మాధవుడు, నారాయణుడు, కృష్ణయ్య, రాముడు. మాయను మాయం చేశారు. మాయను మాయం చేసే విద్య మాధవుడు చెప్తాడండి. లోకంలోకి వెడితే మనకు రాని విద్య వచ్చిన వారి దగ్గరికి వెడితే నేర్చుకుంటాం కదా. అలాగే మనందరం దేనితో అల్లాడుతున్నామో అది లేకుండా చేసేవాడి దగ్గరికి మనం పోవాలి. మనందరం అంటున్నాం కదా మాయ పట్టిందండి, మాయ పట్టిందండి, మాయ పట్టిందండి, పట్టింది పట్టింది పట్టిందంటే మాయ పోదండి. మాయను పట్టించేవాడు మాయ ఎవరెవరో వాడి దగ్గరికి మనం వెళ్ళాలి, మాయను మాయం చేసేవాడి దగ్గరికి పోవాలండి. అది రహస్యం. మాయను మాయం చేసేవాడి దగ్గరికి పోవాలి. మనం ఏం చేస్తామంటే మనమే మాయ పట్టి ఏడుస్తుంటే మనకంటే మాయలో పడ్డవాడి దగ్గరికి వాడితో చెప్పుకుంటాం మన ముచ్చట. వాడు తీరుస్తాడు బాబులోని, వాడు పెద్దగా అని నవ్వుకుంటూ ఉంటాడు. నాకే బోర్డంత మాయ పట్టింది, ఇది వచ్చి నాతో మొరబెట్టుకుంటుంది, దొందు దొందు తోడైపోయినాయి అనుకుంటారు. ఇంకా పెద్ద మాయ ఆవరిస్తుంది అక్కడ ఉన్న మాయ పోవడం కాబట్టి. మాయలో ఉన్నవాడు, మాయలో ఉన్నవాడు వస్తే ఏమవుతుంది? మహామాయ, పెద్ద మాయ, పెద్ద మాయలోకి మళ్ళీ వెళ్ళిపోతారు, జగత్తులోకే వెళ్ళిపోతారు, భగవంతుడి దగ్గరికి రాలేరు వాళ్ళు. కాబట్టి అక్కడ మాయమే మాయమైపోవడం మర్చిపోయింది. వాళ్ళు అన్నారు ఇంకెక్కడ మాయా, వాళ్ళిద్దరి దర్శనం అయితే వెళ్ళిపోవాలనిపించలేదు, అక్కడే ఉండాలనిపించింది. సరే ఉండాలనిపించింది, వాళ్ళు నీ జోలు రాలేదు. నీ జోలు వచ్చినప్పుడైనా ఈ ముక్కు కోశారు కదా, తర్వాత చెవులు కోశారు కదా, ముక్కు కోశారు, చెవి కోశారు. ముక్కును కోసేటప్పుడు పోవాలనిపించలేదు, మళ్ళీ చెవి దగ్గరికి పోవాలంటే చెయ్యి మార్చుకోవాలి కదా. కనీసం ఆ చెయ్యి మార్చుకొని చెవి అక్కడికి పోయినప్పుడైనా సరే చెయ్యి, మీరు అప్పుడు ఈ లోపల మాయమైపోవచ్చు కదా అంటే, అప్పుడు వాళ్ళు అన్నారు అసలు అదేంటో తెలియలేదండి, అని నొప్పేమిటో తెలియలేదు. ఏమండి, మత్తు లేకుండా ఆపరేషన్ చేసిన మొదటి డాక్టర్ అండి లక్ష్మణస్వామి, నో ఎనస్థీషియా. మత్తు లేదు అక్కడ, మత్తు లేకుండా పోసేసాడు అవయవాన్ని. కానీ శూర్పణఖ కూడా అదేమి పట్టించుకోలేదు, దానికి మత్తు ఎక్కలేదు, దానికి బాధ కలగలేదు. ఎందుకని? భగవంతుడు ఎదురుగా ఉన్నాడు. ఆ భగవంతుడిని ఎదురుగా ఉంటే అది కోసేటువంటి బాధను కూడా మర్చిపోయింది. అదే విచిత్రం అన్నయ్య, వాళ్ళు ఎదురుగా ఉంటే మాయమైపోవడం మర్చిపోయాను, ఇంద్రియాలు పోతున్నా కానీ ఏ స్పర్శ లేదు, మొత్తాన్ని వాళ్ళ వశం చేసేసుకున్నారండి అది. అలాగే భగవంతుడు కూడా చక్కగా ఆ రెండవ గుణం అనేది ఉంది చూడండి, ఏది? ఈ మానవుడికి ఉండేటువంటి ఈ రజోగుణం అనేటువంటిది, తర్వాతది అగ్ని, దావాగ్ని. ఈ సంసారం అనేటువంటి దావాగ్ని తీరాలంటే భగవత్ కథా విచారణ ఒక్కటే మార్గం. అందుకనే ఈ గోపికలు వానలో వాళ్ళు వేషం వేశారండి. పూతనయ్యి ఒక పొలతి చెరింపగా, ఒక స్త్రీమూర్తి నేను పూతనని అన్నదండి. చుట్టుపక్కల వాళ్ళు అన్నారు ఏమే పూతన వేషం వేస్తావా, వేసేదేదో కృష్ణుడు వేషం వేయరాదా అంటే, కృష్ణుడు తన ముఖం తాను చూసుకోవాలన్న అర్థం కావాలండి. కృష్ణుడు వేషం వేశాడు ఒకరికి, ఎంత బాగున్నా ఎంత బాగున్నావు అని మెటికలు విరుస్తున్నారు ఎదురు వాళ్ళు, వాడు మాత్రం దిగులే, వాడు ముఖం వాడు చూసుకోలేడు కదా, ఎదురు వాడ కనబడుతుందే కానీ వాడు చూసుకోలేడు. వాడేమంటాడు, నాకు ఒక అద్దం తెచ్చివ్వండి అంటాడు. ఏమన్నా ఎంత బాగున్నావో మేము చెప్తున్నాం కదా అంటే, వాడికి అలా కుదరదండి, నేను చూసుకొని ఆనందపడితేనే నాకు ఆనందం, మీరు పడితే ఆనందం కాదు అది, అది ఆనందం ఏదో నాకు కలగాలి. అలాగే పూతన వేషధారి అయిన గోపిక అన్నది, పూతన ఎంత అదృష్టవంతురాలి, రాక్షసి పుట్టక పుడితేనే అది కృష్ణుణ్ణి చేరేంత వరకు తన ప్రయత్నం విడిచిపెట్టలేదు, ఆయనకు హృదయం ఇచ్చింది. అది దానవత్వం నిండిందైతే కావచ్చుగాక, కానీ పరమాత్మ వేరు చేశాడా? ఏమండి, పూతననే దగ్గరకు తీసుకొని ఆరాధించిన వాడు, దానికి ఒక స్థానం కల్పించిన వాడు మనల్ని ఎందుకు విడిచిపెడతాడు? మన పరమాత్మ దరి చేరిన వారిని విడవడు, తను కావాలని విడిచిపెట్టాడు. ఆయన దగ్గర రెండు లక్షణాలు ఉన్నాయండి, ఆయన విడవడు, మనల్ని విడిచిపెట్టనివ్వడం. కాబట్టి అటువంటి సోర్ప, అటువంటి పూతనగా నేను చరిస్తాను. వెంటనే ఇంకొక ఆవిడంది, అయితే నేను కృష్ణుడై చరిస్తాను, నీ పాలు నేను స్వీకరిస్తాను. ఇప్పుడు ఏమైందండి, గోకులం అంతాను కృష్ణలీలలతో తన్మయత్వం పొందింది. ఇప్పుడు వాళ్ళకి కృష్ణుడు అన్యంగా ఉన్నాడా? ఎప్పుడైతే కృష్ణుడు నిరంతరం వాళ్ళ ఊహల్లో, వాళ్ళ తలపులలో, వాళ్ళ చేష్టితాలలో, వాళ్ళ అడుగడుగులో, వాళ్ళ పలకరింపులో, వాళ్ళ పులకరింపులో, వాళ్ళ తనువు నడిచిన దారిలో ఎక్కడెక్కడ వాళ్ళు అనుభవిస్తున్నారో అక్కడక్కడ కృష్ణుడే తప్ప ఇంకో వస్తువు వాళ్ళకి కనబడలేదు. అప్పుడు వాళ్ళందరూ ఏమనుకున్నారు, ఇది నిజమైనటువంటి ఆనందం, ఆయనని మరవడమే మరణం తప్ప ఆయనతో కూడిన ప్రతి అనుభూతి మనకు ఆనందదాయకమే. ఆనందంలో ఓలలాడేటువంటి మనకి ఇక తక్కువేమిటి? భగవంతుడి నామం అనేటువంటి దానిలో మత్తిలినటువంటి మనకు భయం ఎందుకు కలుగుతుంది? ఇది గోపికల యొక్క నిర్ణయం. అందుకని దావాగ్నిగా ఆయన ఎలాగైతే ఈ లోపలికి అగ్నిని తీసుకున్నాడో, ఒక గోపిక భాగవతంలో అంటుంది, ఇదిగో నేను అగ్నిని మింగేస్తున్నాను, దావాగ్ని వచ్చేస్తుంది, ఇదిగో అగ్ని కానీ బయలుని మింగేసిందండి. బయలు అంటే బయట ఉండేటువంటి ఆ బయలుని తాను లోపలికి తీసుకున్నట్టుగా భావన చేసింది. అంటే ఇప్పుడు ఏమైంది, అగ్ని ఆయనకు మించి ఉన్నదా, ఆయనకు లోబడి ఉన్నదా? పంచభూతాలలో మూడవదైనటువంటి అగ్ని కూడా ఆయనకు లోబడి ఉన్నది, ఆయనకు మించి అయితే లేదు కదా. తరువాత నాలుగవది ఏమిటండి, పంచభూతాల్లో నాలుగవది అగ్ని తర్వాత మనకు వచ్చేది జలం అండి. ఈ జలము దగ్గర చాలా లీలలు చేశాడండి పరమాత్మ. ఒకటి దాటాడు, రెండు ఆడాడు, మూడు అక్కడ ఆడుతున్న వారి ఆటంలో మగ్నమైన వారి దేహాభిమానాన్ని దొంగిలించాడు. తరువాత ఇదే నీటిలో నారదుడికి సంసారం చూపించాడు, ఇదే నీటిలో అక్రూరుడికి విశేషమైనటువంటి దర్శనాన్ని అనుగ్రహించాడు. ఈ నీరు దగ్గర చాలా లీలలు చేశాడండి పరమాత్మ. అసలు మొట్టమొదటిది ఏమిటి అంటే ఈ నీటిని దాటడం. ఏమండి, మనం ఏం చదువుకుంటున్నాం భగవద్గీతలో? సంసారం సాగరం ఘోరం తర్తుమిచ్చతి యో నరః గీతానామం సమాసాధ్య పారం యాతి సుఖేన సహా. ఇది కదా మనం భగవద్గీతలో చదువుతున్నాం. దీనిలో ఏం చెప్పారండి? సంసారం సాగరం ఘోరం, సంసారానికి చెప్పినటువంటి లక్షణాలు ఏమిటది? సాగరం, సాగరం ఎంత అగాధమో సంసారం అంత అగాధం. సాగరం ఎలాగైతే ఈ ఒడ్డునున్న వాడికి ఆ ఒడ్డు తెలియకుండా ఉంటుందో సంసారం కూడా అలాగే ఉంటుందండి. ఏమండి ఎదక్కముందు అనిపిస్తుంది, తొందరగా పెద్దని అయితే బాగుండు, దీని పాడుగాని తల్లిదండ్రుల చేతిలో తన్నుందని లేక చస్తున్నాను, మన్నాయన కొట్టేవాడులేడే కానీ ప్రతివాడు నన్ను కొట్టేవాడే, ముందు అర్జెంటుగా పెద్దని అయితే బాగుండు అనిపిస్తుంది. పెద్ద అయిన తర్వాత ఉంటుందండి, అనవసరంగా పెద్దని అయ్యాను, చిన్నప్పుడే ఎంతో బాగుంది, కోరి తినేవాడిని అలిగేవాడిని గీపెట్టేవాడిని, కోరింది వచ్చిందాక ఉడుం పట్టు పెట్టేవాడిని, ఏడ్చి అయినా సాధించేవాడిని, ఇప్పుడు ఏడిస్తే నా ఏడుపు నేను ఏడ్చుకోవడమే కానీ ఏడవద్దని ఒక్కళ్ళు లేడు. ఇప్పుడు పెద్ద అయితే కానీ ఇబ్బందులు తెలియవు, అప్పుడు ఆ ఇబ్బందులు ఏంటో అప్పుడు తెలుస్తుందండి. అందుకని సంసారం ఏం చేస్తుందంటే అది ఇవతల ధరికి ఉన్నటువంటి వాడికి అవతల ధరి కనిపించడం. అంటే ఈ సంసారం కూడా ఇలాగే ఉంది, దీనికి నీటితో పోల్చారు, అగాధం దీని లక్షణం. అందుకే సాగరం అగాధం గనక సాగరం నీలం, అలాగే ఆకాశం అనంతం గనక ఆకాశం నీలం. భగవంతుడు అగాధంగా ఉండేటువంటి గుణాలు కలిగినటువంటి వాడు, అనంతమైనటువంటి లీలలు కలిగినటువంటి వాడు గనక ఆయన కూడా నీలమేఘవర్ణంతో కనబడతాడు అని మన పెద్దలు చెప్పారు. రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, అనంతానికి పర్యాయ పదమే నీలము. స్కై ఈజ్ బ్లూ, సీ ఈజ్ బ్లూ అంటారు ఇంగ్లీష్లో. స్కై ఈజ్ బ్లూ, ఏది ఆకాశము నీలము, ఎందుకని అది ఎక్కడికి వెళ్ళినా ఉంది గనక. అలాగే పరమాత్మ కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఉన్నవాడు అతడే. నువ్వు ఏ దేశమైనా వెళ్ళు, అమెరికా వెళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళు, ఇంకెక్కడికైనా వెళ్ళు, ఆకాశం ఎలా ఉందో పరమాత్మ కూడా అనంతంగా ఉన్నాడు. తర్వాత సీ ఈజ్ బ్లూ అంటే సముద్రం కూడా నీలమే, ఎందుకని అది అగాధం అనంతం తెలియదు. అలాగే ఈ ఒడ్డు ఉన్నవాడికి ఆ ఒడ్డు కూడా తెలియదు. అందుకని మొట్టమొదటిసారి ఈ సాగరాన్ని దాటిన వాడు కృష్ణుడు అండి. అలాగే యమునని దాటాడు ఆయన, యమునని దాటాడు. యమ అంటే మృత్యువు, నా అంటే లేదు, ఎవరిని తలస్తే మృత్యు భయం లేదో ఆయన పరమాత్మ. యమునని దాటాడంటే అర్థం ఏంటండి? మృత్యువు నుంచి మనల్ని ఆ మృత్యు భయం నుంచి ఉద్ధరిస్తాడు పరమాత్మ. అందుకని భాగవతం అంతా విన్న తరువాత పరీక్షణ మహారాజుతో ఏం చెప్పాడు శుకయోగీంద్రుడు? ఏను మృతుండు నవుదునని భయంబు మనంబు లోపలన్ మానుము మానవనాథ సంభవము బల ప్రాణికోట్లకు చావు నిక్కము కాన హరింతలంపుమిక కలగదు నీకు జన్మము ధాత్రిపై పొందెదవు మాధవలోకనివాస సౌఖ్యములని మనకు భాగవతం చెప్పింది. కాబట్టి అలాంటి పరమాత్మ చక్కగా ఈ యమునని స్వామి దాటాడు. ఆ యమున ఎంత ఉవిళ్ళూరిందో, ఎంత తపస్సు చేసిందో, పరమాత్మ అందుకోవాలని ప్రయత్నం చేసిందో చక్కగా మనకి అమ్మ చాలామారు చెప్పారు. యమున వేడుకుంది, గాలిని వేడుకుంది. ఏమయ్యా కాస్త నువ్వు నన్ను తీసుకెళ్ళి ఆ కృష్ణమూర్తి పాదాల వైపు చిరుజల్లుగా కాస్త పన్నీరిలా చిలికరించేటప్పుడు ఎలా ఒళ్ళు పులకరిస్తుందో, మండు వేసవిలో ఎండిన శరీరానికి నాలుగు వర్షపు చురుకు చినుకులు ఎంత ఆహ్లాదత్వాన్ని ఎంత చల్లదనాన్ని కలిగింపజేస్తాయో, అలా గాలి నువ్వు కూడా తోడుగా వచ్చి చక్కగా మమ్మల్ని ఆ నారాయణమూర్తి పాదాల దగ్గరికి తీసుకెళ్ళు. యమునే కాదటండి, యమున ఒడ్డున చెట్లు, ఆ చెట్లు కూడా గాలిని వేడుకున్నాయట. నీవిప్పుడు మమ్మల్ని రాలుస్తున్నావు, ఎక్కడ పడితే అక్కడ పడేలా చేస్తున్నావు, ఆ పడేదేదో ఇప్పుడు కృష్ణుడు వస్తున్నాడు ఆయన వైపుకు వీచవయ్యా, ఈ రాలేటువంటి దానికి భాగ్యం కలుగుతుంది, ఎప్పుడైనా రాలిపోవలసిందే కదా, పువ్వై పుట్టినా ఎక్కడై పుట్టినా రాలిపోవడం అనేది తథ్యం కదా, ఎవరు కోయకుండా ఉన్నా ఎప్పుడోసారి రాలిపోతుంది. పండిన పండు కూడా చెట్టుకే మగ్గి ఎవరు కొయ్యకపోతే దాని అవస్థ వచ్చినప్పుడు అది పడిపోతుంది. పడిపోవడం తప్పదు గనక పడిపోయే లోపు పరమాత్మ సన్నిధికి చేరుకోవాలి. ఎలాగో పడడం తప్పదు గనక ఆ పడే సమయం ఇప్పుడే కావాలి. దానికి తోడు నువ్వు రావాలి, నువ్వు వచ్చి పరమాత్మ చెంతకు చేర్చాలి. వాయువుని వేడుకున్నారు. వాయువు అంటే వాయు సంగాతం, ఉదయం ఏం చెప్పుకున్నాం మనం, మనస్సు. అలాగే మనం కూడా మనస్సును వేడుకోవాలి. పాడు మనస పారిపోకే, కనపడిన దాని మీద వెంపర్లాడకే, కనిపిస్తున్నటువంటి సౌందర్యం మీద వాళ్ళకే, ఎక్కడ వాలితే మళ్ళీ కోరిక పుట్టదో వాడి మీద వాళ్ళవే, ఆశలన్నీ ఎవడి దగ్గరైతే మళ్ళీ తిరిగి మొలకెత్తవో అలాంటి పరమాత్మ సన్నిధానంలో చేర్చుకో అని మనస్సుని మనం నిరంతరం వేడుకోవాలి. మనస్సుని మంచి మనస్సు అన్నారండి సీతారామ యతీంద్రుల వారు మధురవాణి పుస్తకంలో. మన పరుగు పరుగున రాబోయే బాలకృష్ణ పద్యాలు ఎలా ఉన్నాయో అలాగే మంచి మనసా అని ఒక 10 దశకాలు రాశాడు మహానుభావుడు. దానిలో అన్నాడు ఆయన, మనసా ఓ మంచి మనసా, నువ్వెంత మంచి దానవో నీకు తెలుసా? నీ వలననే కదా మాధవుడు మాకింత దగ్గర బంధువయ్యే, నీవు లేకున్నా ఆ తృప్తి మాకెట్లు కలిగిన్, కాబట్టి నువ్వు గొప్పదానివే మనసా. ఏమండి, సాధనలో మనస్సు చాలా మంచిదండి. సాధన కూడకపోతే మనస్సు అంత చెడ్డది లేదు. సాధనకు మరలిందనుకోండి దానంత మంచి మనస్సు. దానికి ఎన్ని పూలదండలు వేసినా, ఎన్ని పన్నీటి స్నానాలు చేయించినా రుణం తీరదు. అదే విషయాదుల మీదకు పొరడానికి కనుక పరిగెత్తిందంటే ఏమండి, దానంత దుష్టమైనది ఇంకోటి ఉండదు. ఇంతకీ మనస్సు మంచిదా చెడ్డదా అంటే, మనస్సు మంచిది చెడ్డది కాదయ్యా, నీవు ఉపయోగించుకునే విధానాన్ని బట్టి అది తయారవుతుంది. శనగపిండి ఒక్కటే, ఉప్పు కారం కలిస్తే చక్రం అవుతుంది, తీపి కలిస్తే స్వీట్ అవుతుంది. వాస్తవానికి శనగపిండికి ఎటువంటి లక్షణం లేదు. శనగపిండి కాస్త నోట్లో వేసి చూడండి, తీయగా ఉంటుందా, ఉప్పగా ఉంటుందా, కారంగా ఉంటుందా, ఎలా ఉంటుంది? శనగపిండి శనగపిండి లాగానే ఉంటుంది కదా. ఇప్పుడు ఈ శనగపిండిని ఉప్పు కారంతో కలిపారండి, కాస్త ముద్ద చేశారు, ఇప్పుడేమవుతుంది? శనగపిండి తీయగా ఉంటుంది కదా, ఎలా ఉంటుంది? ఉప్పు కారంగా ఉంటుంది. మరి ఏ రుచి లేని దానికి అది ఎందుకు అలా వచ్చింది? దాంతో సంగం, శనగపిండి ఉప్పు కారంతో సంగం చేసింది కనుక అది ఉప్పు కారం మిశ్రితమై నీ నోటికి అలా అనిపిస్తుంది. ఇప్పుడు ఇదే ఉప్పు కారం తీసి వెళ్ళి బెల్లంలో కలిపాం మైసూర్ పాక్ తయారు చేయడానికో, లేకపోతే తీపి బూందీ తయారు చేయడానికో కలిపాం. ఇప్పుడు ఏమైపోయింది? ఇదే శనగపిండి తీపి అయింది. అంటే మనస్సు అనేటువంటిది కూడా శనగపిండి లాంటిదే. ఈ మనస్సు అనే శనగపిండిది అహంకారాలు రాగద్వేషాలు ఈ ఉప్పు కారాల్లో మిళితం చేస్తే అది కూడా అలాగే తయారైపోతుంది. లేదు భగవంతుడనే మధురంతో మాధుర్యంతో గనక జత కలిపితే అది ఆ విధమైనటువంటి అనుభూతిని సాధకుడికి ప్రసాదిస్తుంది. కాబట్టి మనస్సుని వాళ్ళు అలా కోరుకున్నారు. పరమాత్మని చక్కగా ఆ ఏది వాయువు అలాగే ఈ నీరు యమున కూడా కోరుకుంది, ఏది స్వామి పాదాల చెంతకు చేర్చమని. ఎప్పుడైతే యమునని అనుగ్రహించాడు స్వామివారు, ఎప్పుడు అనుగ్రహించాడు? ఆవిడ ఆర్తి కలిగిందేమో, వేడుకుంటుందయ్యేమో, ఆయన త్రోవిచ్చాడు. యమున అంటే అర్థమేమిటి? మృత్యు భయం తొలగించునది. మృత్యు భయం తొలగించేదేమిటి? కృష్ణపాదము, కృష్ణనామస్మరణ, కృష్ణ భగవాను తలపైన పెట్టుకోవడం. తలపైన పెట్టుకోవడం ఏమండి, మనం వేశారు కదా మనకి ఇక్కడ చక్కగా, పైనేమో ఆదిశేషుడు, పైన తట్టలోనేమో భగవంతుడు, క్రిందేమో వసుదేవుడు, ఆ క్రిందేమో యమున నీళ్లు, ఇవన్నీ మనకు వేశారు కదా. కాస్త కాకపోతే నిన్న ఈ రోజున కొద్దిగా తారుమారైపోయింది. మన వాళ్ళు రాధాకృష్ణులు ముందుగానే వేసేసి ఈరోజు కాళీ మర్దనం వేసేశారు. ఎందుకంటే నేను పెళ్లి చేసుకున్న దంటలు ఎక్కువ ఉన్నారు కదండి, అందుకని రాధాకృష్ణుడు ముందుగానే చెయ్యి చెయ్యి పట్టించేసి ఈరోజు కాళీయ మర్దనం. మనం కూడా చివరికి కావాల్సింది కాళీయ మర్దనమేనండి. కాళీయ మర్దనం అనే అహం తొలకపోతే, పరమాత్మ యొక్క చిహ్నం మన హృదయం మీద ముద్రపడకపోతే మన జీవితాలకి ఏమండి ధన్యత లేదు. కాళీయుడు ఎందుకు దాక్కున్నాడు మడుగులో? గరుడుకి భయపడి దాక్కున్నాడు. కాళీకృష్ణుడు నా పాదచిహ్నాలు చూసిన తర్వాత నీకు ఒక భయం ఉండదు. ఆ పాదచిహ్నాలు చూడగానే గరుడు తొలగిపోతాడు, ఇక మీదట నీవి చెరువుని విడిచిపెట్టచ్చు. విషజ్వాలలతో కాళింది మడుగుని కాళీయుడు విషపూరితం చేశారు. ఇప్పుడు కాళీయుడు వెళ్ళి ఇప్పుడు అప్పుడేమో కాళింది అంటే భయం కలిగేది, ఇప్పుడు కాళింది అనగానే మనకి ఎందుకని పూజ్య భావన కలుగుతోందంటే, కృష్ణపాద స్పర్శకు ముందర కాళింది వేరు, కృష్ణపాద స్పర్శ తరువాత కాళింది వేరు.
కృష్ణపాద స్పర్శ తగలక ముందర కాలింది విషమడుగు. కృష్ణపాదము అక్కడ ఒకసారి పాదం మోపిన తర్వాత మనలో ఉండే విషాలన్నీ రహితం చేసేటువంటి అద్భుతమైనటువంటి స్నాన ఘట్టం అండి. బృందావనం పెడితే కాస్త కాళింది మడుగు దగ్గరికి వెళ్ళి ఇలా కాసిన నీళ్ళు ఇలా ప్రోక్షించుకోగానే స్వామి 10 తలల అహంకారం తొక్కిన వాడవి, దాని మీద నృత్యం చేసిన వాడవి, నా ఒక్క తల అహంకారం నీకు ఒక పెద్ద లెక్క, ఎలా వాటి పడగలని ఛిద్రమయ్యేట్టుగా తొక్కావో, అహాన్ని విషజ్వాలని ఎలా బయటికి పంపించి వేసిందాక నీ పాదతాడనం ఆపలేదు, అలాగే నాలో అహంకార మమకారాలు అనేటువంటివి ఇవన్నీ తొలగేంత వరకు నీ పాద చిహ్నములు నా పడగల పైన నా శిరస్సు పైన నృత్యము చేయుగాక. కాళింది మడుగులో ఆడాడు. ఇదే యమున దగ్గర త్రోవ తీసుకున్నాడు. ఇంకొక చోట అదే నదీ జలాల్లో దేహాభిమానాన్ని పోగొట్టాడు. వాళ్ళ వస్త్రాలు తీసుకెళ్ళాడు ఆయన. వస్త్రము అంటే ఏం చెప్పారు భగవద్గీతలో? దేహాభిమానానికి పర్యాయ పదమే వస్త్రం. వసనము అంటే శరీరం. శరీరాభిమానం లేకపోవడమే వస్త్రాపహరణం. దాని గోపికా వస్త్రాపహరణంలో చూపించాడు పరమాత్మ. ఎందుకని? మీరు వ్రతం చేస్తూ వ్రత నియమాన్ని ఉల్లంఘించి వ్రతం చేస్తున్నారు గనక వ్రతఫలం మీకు దక్కదు. మనం వ్రతం చేశామండి, వ్రతం చేయడానికి ముందర ఒక చిన్న నియమం ఉంటుందండి. ఏమండి? మన వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం కదా, వరలక్ష్మి వ్రతంలో ఏముందండి? చారుమతీదేవి కల్లో కనపడింది, అమ్మవారు అని ఉంది కదా. మరి మనకెందుకు కనపడడం లేదు? ఆవిడ ఒక్కసారి నోవక ముందే కనపడింది, నోము నొయ్యక ముందర. మనం నోస్తూనే ఉన్నాం, మళ్ళీ మనకు కనపడ్డల్లా. ఎందుకు కనపడడం లేదంటే చారుమతి ధర్మాన్ని పట్టుకుంది కనుక లక్ష్మి కనపడింది. అక్కడ ధర్మం పట్టుకుంది ఆవిడ. ఆవిడ ఉదయాన్నే లేచి మళ్ళాగా చెంబులు తోమి లక్ష్మీదేవిని తెచ్చి ముఖాలు తీసుకొచ్చి కలశానికి పెట్టి చీరలు కట్టి ఆరాధన చేయలేదు ఆవిడ. ముందు ధర్మం పాటించింది. ఏమిటా ధర్మం? అత్తమామని గౌరవించడం, భర్తని గౌరవించడం, గృహాన్ని ఎలా చూసుకోవాలో చూసుకోవడం, గృహస్థ ధర్మాన్ని నెరవేర్చింది. దైవం వచ్చి ఎదురుగా కూర్చుంది. ముందు నువ్వు ధర్మం పట్టుకోవయ్యా, దైవం తర్వాత వస్తాడు. దైవం పట్టుకుని ధర్మం కాదు నువ్వు చేయాల్సింది. ముందు దైవం కంటే కూడా ముందేమిటి గొప్ప ఇష్టమైందంటే ధర్మం. ఆవిడ ముందు ధర్మాన్ని పాటించింది. మీరు వరలక్ష్మి వ్రత కథలో వ్రత విధానం ముందు రాదండి, ధర్మం వచ్చింది. చారుమతి ధర్మాన్ని పాటించింది గనక దైవానికి ఇష్టరాలి, తర్వాత దైవం కల్లో కనపడింది ఆవిడికి. అంటే దీని అర్థమేమిటి? ధర్మాన్ని ఆచరిస్తే దైవానుగ్రహం కలుగుతుంది. నువ్వు దైవాన్ని పట్టుకొని ధర్మాన్ని విడిచేస్తే దైవం కూడా నీకు అటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించదు. అలాగే ఇక్కడ కూడా గోపికా వస్త్రాభరణంలో నియమమేమిటి అంటే వస్త్రము ధరించకుండా స్త్రీలు ఏది వివస్త్రలుగా నీటిలోకి వెళ్ళి స్నానము చేయకూడదు. ఇది మనకు శాస్త్రంలో కూడా చెప్పారు. ఈ బొడ్డు కింద ఉండేటువంటి నాభి క్రింది భాగం కూడా రాక్షస భాగము అన్నారు. దీన్ని దక్షిణ భాగంతో పోల్చారండి. నాభికి క్రింది భాగం దక్షిణ భాగం, ఈ పైగా పై భాగం ఉత్తర భాగం. ఉత్తర భాగం అంటే ఇది, అధో భాగం అంటే ఇది, దక్షిణ భాగం. మన శరీరాలన్నీ దక్షిణలో నుంచి వచ్చాయి, కింద అధో భాగంలో నుంచి వచ్చాయి. అందుకని అధో భాగంలో నుంచి వచ్చిన మనం ఊర్ధ్వానికి చేరుకోవడమే సాధన, అదే ఉత్తరద్వార దర్శనం. రావడం క్రింది నుంచి వచ్చావేమో, కానీ వెళ్ళేది మాత్రం పైకి వెళ్ళాలి. ఉత్తరానికి నీ ప్రయాణం జరగాలి. ఉత్తరం అంటే అర్థం ఏంటి? చాలా మంది ఊరికి ఉత్తరం అంటే శ్మశానం అనుకుంటారే, కానీ ఊరికి ఉత్తరం అంటే ఇదిగో నీ ఊరు అంటే నీ ప్రయాణం. ఊరు అంటే చేరుకోవలసిన ప్రదేశం. ఇదిగో ఇదే మన ప్రయాణం. ఏమిటి? ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసాల ప్రయాణం. ఈ ప్రయాణంలో ఉత్తరం అంటే ఏమిటి? శాస్త్రారం. శాస్త్రారంలో ఉండేది ఎవరు? గురుమూర్తి. గురుమూర్తిని చేరడమే ఉత్తర ద్వార దర్శనం, ఉత్తర ద్వార దర్శనం. ఆ ఉత్తరానికి ప్రయాణం అంటే ఆ వైపుకు ప్రయాణం, ఊర్ధ్వానికి ప్రయాణం. ఆ ప్రయాణం చేయమని ఉద్బోధ చేసేదే మనకి ఉత్తర ద్వార దర్శనం. అదే వైకుంఠం, వికుంఠం కానిది. వికుంఠం అంటే ఏమండి? శిథిలమైపోయే ఇళ్లలోకి ప్రవేశాలు చేస్తున్నాం, గృహప్రవేశం అండి. కాకముందర జరగలేదా ప్రవేశాలు? ఎన్ని జరగలేదండి? ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టారు అక్కడ, మన కట్టమూరు వాళ్ళు బిల్డింగ్ ప్రవేశం చేశారు. అంతకుముందు ఒక బిల్డింగ్ ఉంది కదా అక్కడ, అంటే అప్పుడు కూడా గృహప్రవేశం జరిగి ఉంటుందిగా. అంటే అప్పుడు ఒక ప్రవేశం జరిగింది, అప్పుడు కూడా ఫోటోలు ఇచ్చి ఉంటారు, అప్పుడు కూడా ప్రవేశం జరిగింది. కాలంలో ఏం జరిగింది? మార్పు వచ్చింది. మార్పు వచ్చేటప్పటికి ఏం జరిగింది? మార్పుకు అనుగుణంగా అక్కడ ఎలా నిర్మాణం జరగాలో అలా సంకల్పం ద్వారా, తర్వాత వ్యక్తుల యొక్క శక్తి ద్వారా అక్కడ ఒక బిల్డింగ్ నిర్మాణం అయింది. ఇప్పుడు మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఇప్పుడు ప్రవేశం చేశారు. ఇప్పుడు వీళ్ళ ముని మనవళ్ళ స్థాయి వచ్చేటప్పటికీ దానికి శిథిలం ఉంటుందండి. అప్పుడు వాళ్ళు మళ్ళీ ఇంకో ప్రవేశం చేస్తారు, శిథిలమైన మళ్ళీ తీసేసి మళ్ళీ ప్రవేశం చేస్తారు. ఉంది ప్రవేశం, ఎప్పుడు ఉంది, ఎప్పుడు కూడా ఈ కాలంలో ఉండేటువంటి దానికి మార్పు అనేది ఉంది, శిథిలత్వం అనేది ఉంది. అలాగే ఇక్కడ కూడా మనం ఏదైతే వికుంఠము, వికుంఠం అంటే అర్థమేంటండి, శిథిలము కానిది కుంఠితము కానిదేదో అది వైకుంఠం. ఏది కుంఠితము కానిది, సహస్రారంలో ఉండే గురుమూర్తి యొక్క దర్శనం, ఇదే వైకుంఠం. వైకుంఠం అంటే ఎక్కడో ఉందని కాదు, శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మన విద్యతే అంటే శ్రీశైల శిఖరం చూసి వచ్చి ఇక మేము పుట్టం మేము పుట్టం అని అనుకోవడం కాదండి. శ్రీశైలం అంటే ఈ దేహమే శ్రీశైలం, ఇదే శైలం, ఇదే కొండ. కొండలు ఎలాగైతే కింద విశాలంగా ఉండి పైకి పోయేటప్పటికి సన్నగా ఉంటుందో అది కొండ, అలాగే మనం కూడా భాషాపట్టం వేసుకోగానే విశాలంగా కింద ఉండి పైకి వెళ్ళేటప్పటికి కోణాకారంలో ఉండి మనమే కొండలాగా కనబడతాం. శ్రీశైల శిఖరం దృష్ట్వా అంటే ఇక్కడ ఉండేటువంటి సహస్రారంలో గురుమూర్తి యొక్క దర్శనం, పునర్జన్మ నవిద్యతే, అక్కడ గురు దర్శనం చేసిన వాడు మళ్ళీ పుట్టడు అని అర్థం. అక్కడ గురువు యొక్క దర్శనం, గురువుని సంపూర్ణంగా దర్శించడం, దానికి మళ్ళీ జన్మ లేదు అని అర్థం అక్కడ. అలాగే ఇక్కడ కూడా స్వామి చక్కగా ఏం చెప్పాడు, మీరు వ్రతం చేస్తున్నారే కానీ వ్రత నియమం చేసి వ్రతం చేస్తున్నారు కనుక ఫలితం దక్కదు. కాబట్టి మీకు వ్రత నియమానికి ఏవైతే అడ్డంకి ఉన్నదో ఆ అడ్డంకి నేను తొలగిస్తాను, అప్పుడు వ్రత ఫలితం మీకు చేరుతుంది అని ఆ అభిమానం అనేటువంటి వస్త్రాన్ని అపహరించాడు ఆయన. అందుకే జలక్రీడ సమాసక్త గోపీ వస్త్రాపహారకాయ నమః అని అష్టోత్తరంలో ఒక నామం. జలము అంటే జడము, ఎలాగైతే వాళ్ళు జలంలో ఆడుకున్నారో మనం కూడా జడంతో ఆడుకుంటున్నాం. జడం అంటే అర్థం ఏమిటి, ప్రపంచానికే జడమని పేరు. ప్రపంచ లక్షణాలలో మధ్యది ఏమిటంటే జడం అండి, మొదటి అసత్తు, రెండవది జడము, మూడవది దుఃఖము, దీది ప్రపంచం యొక్క లక్షణం. ప్రపంచం లక్షణాల్లో మొత్తం అంటే ఇది దీనికి సత్యం లేదు, కాలంలో మారుతూ ఉంటుంది, ఉన్నది పోతుంది, కొత్తది వస్తుంది, కొత్తది కూడా మళ్ళీ శాశ్వతం కాదు, దానికి మళ్ళీ మార్పు ఉన్నది, దానికి మళ్ళీ పోవడం ఉన్నది. తర్వాత జడము, ఇది రెండవ లక్షణం. మూడవది ఏమిటి, ఎప్పుడైతే శాశ్వతం కాని దాన్ని పట్టుకున్నామో, అందున జడాన్ని పట్టుకున్నామో, మూడవది ఆటోమేటిక్ గా వస్తుందండి, అదే దుఃఖము. మరి దేన్ని పట్టుకోవాలి, సత్తయి ఉండాలి, చిత్తయి ఉండాలి. సత్ అంటే మూడు కాలాల్లో ఉండేది, చిత్ అంటే జ్ఞాన సంబంధమైనది, జ్ఞానమే చిత్ అనే పదంతో చెప్పబడింది. ఏది మూడు కాలాల్లో ఉండి ఏది మనకు జ్ఞానాన్ని అందిస్తూ ఉందో అది మాత్రమే మనకు ఆనందాన్ని ఇస్తుంది, శాశ్వతమైన వస్తువే ఆనందాన్ని ఇస్తుంది గనక సత్, చిత్, ఆనందం ఇవి పరమాత్మ లక్షణాలు. అసత్తు, జడము, దుఃఖం మూడు ప్రపంచ లక్షణాలుగా చెప్పారు. ఇప్పుడు వాటితో ఆడుతున్నారండి పరమాత్మ, మనకి మళ్ళీ ఎటువంటి లోపల భేదం లేకుండా జలక్రీడలో స్వామి చక్కగా మనకి అటువంటి లీల చేశాడు. ఇంకా జలంలో అక్రూరుడికి దర్శనం ఇచ్చాడండి. అక్రూరుల వారు ధనుర్యాగ నిమిత్తం కృష్ణ భగవాను తీసుకెళ్లడానికి కంసుడు పంపితే ఆయన రేపల్లికి బృందావనానికి రావడం జరిగిందండి. బృందావనానికి రాబోయేటప్పుడు ఆయన అక్కడుండే వస్తువులను చూసి పరవశం పొందుతాడు. అయ్యో వీటిలో నేను ఏ ఒక్కదాన్నైనా బాగుండునే ఆయన అనుకున్నాడు. అక్కడ బాగా నిలబెట్టబడినటువంటి పశువులకు కట్టివేయబడిన కొయ్యలు చూసి ఏడ్చాడు అక్రూరుడు. అయ్యో ఈ గోవులు కట్టబడినటువంటి కట్టుకొయ్యగా ఒక జన్మొచ్చినా బాగుండేదే, ఇవి శరీరానికి దురదొచ్చినప్పుడు చక్కగా వాటి శరీరాన్ని తెచ్చి ఈ ఎదురుగా పాతబడినటువంటి ఈ బొంగులకి తమ శరీరాన్ని తాకించి ఇలా రుద్దుకుంటూ ఉన్నాయి కదా, ఆ తలల్ని వాటి శరీరాన్ని నిమిరిన వాడెవరు, కృష్ణుడు. కృష్ణ స్పర్శ ఎరిగినటువంటి గోవులండి అవన్నీ కూడా, ఆయన సంవత్సరం పాటు వాటి సంరక్షణ చేశాడు. ప్రతి గోవుతో కృష్ణుడికి సంబంధం ఉంది. ఇంకా చెప్పాలంటే అవన్నీ ఋషి అంశతో కూడి లోకంలోకి వచ్చాయి. హరి పూజార్థము పుట్టుడు సురకన్యలు సుందరతను లైభువిన్ భాగవతంలో చెప్పారు. బ్రహ్మగారు చెప్తే అలాగేనయ్యా, నారాయణుడి సేవ లభిస్తే తప్పక పుడతామని ఈ లోకంలోకి వచ్చారు. అలాగా అక్రూరుల వారు అయ్యో ఈ గోకులంలో ఏదో ఒక సంబంధం కలిగి కృష్ణ స్పర్శ పొందగలిగిన వస్తువులో ఏ వస్తువునైనా నా జన్మ ధన్యమై ఉండేది, కానీ కంసుడిని అందరూ దుష్టుడు అంటారు, కానీ నా పాలిట మహానుభావుడు కంసుడు. ఎందుకంటే అలాంటి పరమాత్మని ఈ రథంలో కూర్చోబెట్టుకొని పార్థసారథయే నమః అని ఆయనకు పేరు. అటువంటి పార్థసారథి అయినటువంటి ఆయన్ని రథంలో కూర్చోబెట్టి నడిపించిన అదృష్టం ఎవరికి దొరికిందంటే అక్రూరుడికి. బృందావనంలో ఇప్పటికి కూడా అక్రూర ఘాట్ ఉందండి, అక్రూర ఘాట్ ఉంది. అక్కడికి వెళ్ళి మనం చూడొచ్చు అక్రూరుడు స్వామివారిని తీసుకువెళ్ళిన రథం. అక్కడే ప్రక్కనే ఆంజనేయ స్వామివారి, ఆంజనేయ స్వామివారి గుడి ఉంటుంది. అక్కడ వాళ్ళు అక్రూరుడు అక్కడ ఆ దర్శనమిచ్చినటువంటి కొలను కూడా ఉన్నట్టుగా చెప్తారు. మన బృందావనంలో పెడితే ఇవన్నీ చూడొచ్చు అన్నమాట. అంటే అక్కడ స్వామివారు ఏం చేశారు, ఇక్కడ రథంలో బలరామకృష్ణులు ఇద్దరిని అలా చూసి, అయ్యా నాకు కాస్త సంజవార్చుకునే సమయం అయింది, నేను వెళ్ళి వస్తాను. వెంటనే ఆయన అన్నాడు, విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చవలసిందే, ఆ పని చేయి. వెంటనే ఈయన వెళ్ళి అలా మునిగి ఇలా లేచాడో లేదో, ఆ మునుగు మునిగేటప్పటికీ అందులో బలరామకృష్ణుడి దర్శనం జరిగింది ఆయనకి ఆ నీళ్ళలో. మళ్ళీ పైకొచ్చి, ఇదేంటి వాళ్ళు రథంలో కదా ఉన్నారు, నేను ఒడ్డును కదా కూర్చోబెట్టాను, ఇక్కడెక్కడున్నారు అని మళ్ళీ పైకి హఠాత్తుగా లేచి ఈ వైపు చూసేటప్పటికీ అక్కడ వాళ్ళు కనిపించారు. అంటే ఇక్కడ దర్శనము అనుగ్రహించేది నీళ్లలోనే, అభిమానం పోగొట్టింది నీళ్లలోనే, విషాన్ని తొలగించింది నీళ్లలోనే, ఇలాగే యమున మొట్టమొదటిసారి త్రోవనిచ్చింది నీళ్లలోనే. ఇలా నీటి సంబంధం బోలుడు ఉందండి కృష్ణుడికి ఆయనకి. అలాగా నీళ్లతో కూడా ఆయన ఏమీ చేయలేవు నీళ్లు అని నిరూపణ జరిగింది. ఇక ఆఖరిది ఏమిటండి, మట్టి. ఆ మట్టి ఆయనకు చాలా ఇష్టం. ఎందుకంటే రెండు సంబంధాలు, ఒకటి ఈ మీద ఉండేటువంటి వాళ్ళందరూ నిలబడడానికి కారణమై తన సంతానమని ఏది పరమాత్మ నిర్ణయం చేసి ఒక నిలబడడానికి ఒక ఆవాసం దొరికిందో అది భూమి. అందుకనే విష్ణు సహస్రనామంలో మొట్టమొదటి నామం ఓం విశ్వస్మై నమః, ఓం విష్ణవే నమః, ఓం వషట్కారాయ నమః, ఇలా బయలుదేరుతాయి విష్ణు సహస్రనామాలు. దానిలో మొట్టమొదటిది ఏమిటంటే విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు. అటువంటి విశ్వం తాను ఉన్నటువంటి వాడు. ఇంకా ఇంకో మాట కూడా ఉంటుంది, ఉదయం చెప్పారుగా స్వామి, పలుమార్లు భూమి మీద అవతరించడానికి ఈ భూమినే ఎంచుకున్నాడు ఆయన. పలుమార్లు పుట్టాడు ఈ భూమి మీద. పైగా ఈ భూమి మీద రాక్షసులు పెచ్చుమీరినప్పుడు, అధర్మం కలిగినప్పుడు తనని తాను సృష్టించుకుంటాడని మనం అడగక్కర్లేదండి, ఆయనే చెప్పాడు. పరిత్రాణాయ సాధునాం అనే ప్రతిజ్ఞ మనం చేయమంటే చేశాడండి పరమాత్మ? లేదు లేదు, మన ఎందరి వాత్సల్యంతో ఆయనే చెప్పాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం అని పరమాత్మే మనకి చక్కగా బోధ చేశాడన్నమాట. కాబట్టి అలా ఐదు భూతాలు కూడా తన ఈశ్వర భావం, ఇది గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడి యొక్క ఐశ్వర్యము అంటే ఈశ్వర భావం. రెండవదేమిటి, శాసన లక్షణం. ఈ రెండు ఉన్నాయి కాబట్టి అది సమగ్రమైన అవతారంగా నిలబడింది, అదే కృష్ణ అవతారం. ఒక్క లక్షణం చెప్పాడు, ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశః శ్రియః జ్ఞాన వైరాగ్యయోచైవ షణ్ణాంబక తీరిత. ఇటువంటి లక్షణాలు ఆరున్నాయటండి ఆయనకి. ఆరున్నాయి కాబట్టి ఆయన చక్కగా భగవంతుడు అని పిలవబడ్డాడని, కృష్ణస్తు భగవాన్ స్వయం అని కీర్తింపబడ్డాడు పరమాత్మ. మరి అటువంటి పరమాత్మ యొక్క వైభవాన్ని మనకు చక్కగా ప్రతి కృష్ణాష్టమికి, ఇది ఒక్కసారి మనం అలా విని వదిలేయడం లేదు. గురుదేవులు మరలా మరలా మనకి సంవత్సరం మళ్ళీ రాగానే మళ్ళీ కృష్ణాష్టమి ఉత్సవాలు వారి చేత జరిపిస్తూ అదే కృష్ణముడికి సంబంధించినటువంటి ప్రవచనాలు ఎంతోమంది మహాత్ముల చేత, ఎంతోమంది మన ఇందిరక్క గారు చెప్పారు, ప్రసాదరావు గారు చెప్పారు, తారకం తాతయ్య గారు చెప్పారు, పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరూ వారి వారి యొక్క గురువులని ఆశ్రయించి వారు నేర్చుకున్నటువంటి వాన్మయం ఏదైతే ఉందో అది మనకు కృష్ణ సంబంధంగా ప్రతి కృష్ణాష్టమికి మనకి అందిస్తూనే వస్తున్నారు. ఇదే మనకి ఇప్పుడు ఇప్పుడు ఈనాడు అందిన ప్రసాదం కాదు, ఇది గురుదేవులు మనకు అనుగ్రహించి మనం మన పట్ల ఎంతో వారికి అపారమైనటువంటి కృపతో అందిస్తున్నటువంటి జ్ఞానప్రసాదం. ఏది ఈ సత్సంగం అనేది. జ్ఞానప్రసాదము అంటే లోపల సూక్ష్మానికి ఆహారం, స్థూలానికి ఆహారం ఏది, మధ్యాహ్నం పెట్టారే మనకి వంటశాలలో, అది స్థూలానికి ఆహారం. ఇది సూక్ష్మానికి ఆహారం. స్థూలానికి ఆహారం తింటే దేహం పెరుగుతుంది, సూక్ష్మానికి ఆహారం తింటే బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికాసమే నిజమైనటువంటి ప్రసాదం అన్నమాట. కాబట్టి అటువంటి ఆ బుద్ధిని పరమాత్మ వైపు నిలిపి పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి అన్నాడు. ఎవరన్నారు అన్నమాట, ప్రహ్లాద కుమారుడు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి అన్నాడు. ఆ బుద్ధి పురుషోత్తముడి యందు నిలబడమే నిజమైనటువంటి బుద్ధికి సార్థకత. కాబట్టి అటువంటి అనుగ్రహాన్ని నిరంతర సత్సంగాల్లో అమ్మ వారు మనకి అవతారాన్ని ధరించి వారు చేస్తూ మన చేత చేయిస్తున్నారు. అమ్మ చేస్తున్నటువంటి పర్యటన చూస్తున్నాం కదా మనం, మనం వెళ్ళలేకపోయినా మనకి దూర శ్రవణాల ద్వారా, దూర దృశ్యాల ద్వారా దర్శనాలు మనకు అనుగ్రహిస్తూనే ఉన్నారు. ఎంత ఆశ్చర్యం కలుగుతుందంటే ఆ పని మానవ మాత్రులు ఎవరూ చేయలేరు సుమా. ఇది దేహంతో కనబడుతున్నటువంటి ఒక భగవంతుడు చేస్తున్నటువంటి కార్యాలు ఇవన్నీ కూడా అని మనం అనుకోవడం కాదు. చక్కగా వారి ఏదైతే వారు తలపెట్టారో, వారు ప్రతి వారు ఇలా తయారు కావాలి అని వారు అభిలషిస్తున్నారో, అలాంటి అభిలాషకు అనుగుణంగా మనం కూడా ముందుకు అడుగులు వేస్తే అది నిజంగా గురు రుణాన్ని తీర్చుకోవడానికి ఒక ప్రయత్నం చేసిన వాళ్ళం అవుతాం. గురు రుణాన్ని తీర్చుకున్నామన్నమాట పెద్ద మాట అని గురుదేవుడే చెప్పారు. ప్రయత్నం చేస్తున్నాం తీర్చుకోవడానికి, ప్రయత్నం ఎప్పటికీ తీరేది కాదనుకోండి, కానీ ప్రయత్నం అయితే మొదలెట్టేశాం ముందుకు వెళ్ళడానికి. అలాంటి అవకాశాన్ని మనకి సద్గురుదేవులు మరలా మరలా ప్రసాదించి అటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని సద్గురుదేవులకి, పూజ్య మాతాజీ వారికి సాష్టాంగ దండ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మనం స్వస్తి చెప్పుకుందాం. ఓం సహనాభవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు, మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.